भूपालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यौ त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः వేదవ్యాస మహర్షి విష్ణుస్వరూపుడు మనకు అందించిన భాగవతం ఆవిష్కరింపబడిన ఘట్టం గురించి ఉదయం విన్నారు వీరంతా కూడా. వ్యాసుడు నారదుని ద్వారా భాగవత కథా విశేషాలు తెలుసుకుని లోకానికి అందించడం కోసం 7 రోజులు దీక్ష వహించి సరస్వతీ నదీ తీరంలో బదరీక్షేత్రం దగ్గర ఈ గ్రంథం మనకి రచించి అందించాడు. జీవులకి చావు పుట్టుక 2-7 రోజుల లోపలే జరుగుతాయి కనుక సప్తాహం అనేది ఒక క్రమదీక్షగా దీంట్లో నిక్షిప్తం చేయబడింది. అనగా ఎవడు పుట్టినా భానువారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 7 రోజుల లోపలే పుట్టాలి. ఇది దాటి ఇంకో 8వ రోజు లేదు. పుట్టినా ఇందులోనే, వెళ్ళిపోయినా ఇందులోనే. అందువల్ల సప్తాహ దీక్ష జీవుల ఆవిర్భావానికి సంబంధించిన దీక్ష కనుక లోకానికి ఆ సందేశం అందిస్తూ భాగవతం అంతా 7 మీద ఉంటుంది, భారతం అంతా 9 మీద ఉంటుంది, భారతం అంతా నవరంధ్రాలు. నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం నుంచి లోపలికి ప్రాణం ప్రవేశించి మళ్ళీ నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అందుకని ఇది నవాహ యజ్ఞం, ఇదేమో సప్తాహ యజ్ఞం. రాయడం 7 రోజుల్లోనే రాసి దాన్ని సుకుడికి తన కుమారుడికి కూడా 7 రోజుల్లో అందించాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి భాగవతం అంటే 7 రోజుల లోపల పారాయణం చేయటం, ప్రవచనం చేయటం, ఆ 7 రోజులు దీక్షా నియమాలతోటి జీవితాన్ని గడపడం అనే ఒక సంప్రదాయం ఏర్పడింది. భాగవతం వినాలంటే జ్ఞాన వైరాగ్యములతో పాటు ప్రధానమైనది భక్తి ఉండాలి. భక్తి కిం నకరోతి అంటే భక్తి చెయ్యలేని పని లేదు. కిం నకరోతి అంటే ఏది చెయ్యదు అని క్వశ్చన్. దాని అంతరార్థం ఏమిటంటే భక్తితో ఏదైనా సాధించవచ్చు. భక్తి ఉంటే కంఠంలో మాధుర్యం లేనివాడు కూడా పాడితే క్రమంగా కంఠానికి మాధుర్యం వస్తుంది. భక్తి వల్ల ఇదో చిన్న చిన్న వాళ్ళంతా కలిసి ఒక అద్భుతమైన మంటపాన్ని ఏర్పాటు చేయగలరు. ఎంత దూరమైన భక్తి ఉన్నప్పుడు వినడానికి, ప్రవచనానికి రాగలుగుతారు. క్రమంగా భక్తితోటి ఇహంతో పాటు పరం కూడా సాధించగలుగుతాం. అందుకని అన్నిటికంటే చాలా గొప్పది భక్తి. వివేక చూడామణిలో ఆదిశంకరాచార్యులు వారు మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అన్నారు. ఇది అన్నది శంకరుడు ఇందులో వివేక చూడామణిలో. మోక్షం పొందడానికి అనేక సాధనాలు ఉన్నాయి, కానీ వాటిల్లో అన్నిటికంటే గొప్పది భక్తి. ఇంతకీ భక్తి అంటే ఏమిటి అని వెళ్ళి మనకు అనుమానం రాకుండా తర్వాత పదంలో చెప్పాడు ఆయన. అందరూ కూడా మొదటి పదం చెప్తున్నారు, రెండో పదం చెప్పడం లేదు. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి, మోక్షమిచ్చే వస్తువులలో భక్తి గొప్పది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అన్నాడు ఆయన. ఇంతకీ భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఊరికే తాళాలతో టింగ్ టింగ్ అని కొట్టడమా, బొట్టు పెట్టుకోవడం మాత్రమేనా, లేక ఏదైనా ఒక కథ విని వెళ్ళిపోవడమేనా అనే అనుమానం లేకుండా ఆత్మని ఆత్మలో అనుసంధానం చేయడం, అంటే నీవెవరో తెలుసుకోవటం. స్వస్వరూప అనుసంధానం, తన స్వరూపమును తాను తెలుసుకోవడమే భక్తి. ఇప్పుడు మనందరం మనం ఎవరో మనం తెలుసుకుంటున్నాంగా, అందులో మీకు నేను చెప్పేది అది మీరు పరమ జ్ఞానుల్లాగే కనపడుతున్నారు. తనను తాను తెలుసుకున్నట్టు అంటే నేను ఇందుకోసం పుట్టాను, నేను ఈ పని చెయ్యాలి, ఈ భగవత్ కథ వింటున్నంతసేపు నన్ను మరిచిపోయి పరమాత్మలో లీనం చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు పరద్రోహం చేయకుండా పరోపకారం చేయాలి, సనాతన ధర్మం నిలబెట్టడానికి అవసరమైతే ప్రాణం ఇవ్వాలి అని ఊహించడం భక్తి. ఇప్పుడు అందరూ పురాణం వింటున్నారు విడుతున్నారు, కానీ తన ధర్మం కోసం ఎంతమంది నిలబడుతున్నారు? ముఖ్యంగా ఈ కలియుగంలో మన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేకులు కాసు కూర్చున్నారు. అందులో రెండు మతాల సంఖ్య చెప్పక్కర్లే, ఎందుకంటే మీ చుట్టుపక్కలన్నీ అవి. ఇటువంటి వాళ్ళు ఎవరైనా మన ధర్మాన్ని పాడు చేస్తున్నప్పుడు, మన గుడులు పాడు చేస్తున్నప్పుడు వాటిని సంరక్షించటం అసలైన భక్తి. అది మహానుభావులు చేశారు. రాముడు ఎంతో కరుణాస్వరూపుడు కదా, కానీ ఆయన భార్యను అపహరించినప్పుడు చంపేవతలు పారేశాడు రావణాసురుడు. శ్రీకృష్ణ పరమాత్మ వంటి కారుణ్యమూర్తి ఉండడం, కానీ తనని నమ్ముకున్న యదువంశస్థుల మీదకి కంసుడు రాక్షసుల్ని పంపితే వారందరినీ వరుస పెట్టి హతం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. అదిగో అటువంటి వాళ్ళు నిజమైన సాధకులని పిలువబడతారు. మనం రామకృష్ణుల కథలు వినడమే కాకుండా రామకృష్ణుల్లాగా మన గుడులు, మన గోపురాలు, మన పురాణములు, మన సనాతన ధర్మం నిలబెట్టుకోవాలి. మీరు అలా చాలా కాలం నుంచి చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి. అందువల్ల భాగవతం ఇటువంటి భక్తిని, క్రియా పరత్వాన్ని, సగుణత్వాన్ని, నిర్గుణత్వాన్ని అన్నిటినీ లోకానికి అందించింది. సుఖయోగీంద్రుడు 7 దినముల పాటు పరీక్షిత్తుకి ఈ భాగవతాన్ని చెప్పాడు. ఆ పరీక్షిత్తు కూడా సామాన్యుడు కాదు, ధర్మం కోసం ప్రాణం ఇచ్చినవాడు. భాగవతం వినడానికి అదొక అర్హత అన్నారు. ఒకప్పుడు అభిమన్యుని భార్య ఉత్తర గర్భవతిగా ఉండగా ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ బ్రహ్మశీర్షము అని ఒక అస్త్రం వేశాడు. ఈ అస్త్రానికి విరుగుడు మళ్ళీ అర్జునుడి దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. అర్జునుడు ఆ అస్త్రం మీద మళ్ళీ బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేశాడు. ఆ రెండు అస్త్రాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ అస్త్రములు ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తూ ఉంటే ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయింది. భూకంపాలు వచ్చాయి, గ్రహాల గతులు తప్పాయి, నక్షత్రాలు కూడా గిర్రున తిరిగాయి. ఆ అస్త్రాలు వేయకూడదు, వేస్తే ప్రపంచమంతా నాశనం అవుతుంది, అకాలంలో ప్రళయం వస్తుంది, అణుబాంబులు కంటే కూడా ప్రమాదమైనవి. అందుకని వ్యాసుడు వచ్చి రెండు అస్త్రాల మధ్యలో నిలబడి చేత్తో ఒక కుడి చేత్తో ఒక అస్త్రాన్ని, ఎడం చేత్తో మరొక అస్త్రాన్ని ఇలా పట్టుకున్నాడు. అసలు ఈ పని ఎవడమే చేయగలడ? అవి బ్రహ్మశీర్షం అనే అస్త్రములు. ఆ అస్త్రములు ఢీ అంటే ఢీ అని ఒకదాన్నట్టు ఢీ కొట్టు ఉంటే అప్పటికే లోకాలు కదిలిపోతున్నాయిట. అటువంటి సమయంలో రెండు అస్త్రముల మధ్యలో నిలబడి ఇలా రెండు చేతులతో వాటిని ఆపి, నాయనలారా ఇంత మూర్ఖులు ఎక్కడైనా ఉంటారా అని వాళ్ళని తిట్టాడు. అసలు అప్పుడే అర్థమైంది ప్రపంచానికి, ఓయ్ బాబు ఈయన సామాన్యుడు కాదురే బాబు, ఎదురుగుండా కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఆపగలడు, కానీ ఆయన కావాలని ఆపడంలా, ఎందుకంటే వ్యాసుడి శక్తి లోకానికి తెలియాలని. ఆ సమయంలో వ్యాసుడు ఆకాశ మార్గంలో నిలబడి అస్త్రములను కేవలం చేతులతో ఆపాడంటే ఆయన శరీరం ఎంతటి తపశ్శక్తితో నిండింది, ఎంతటి విష్ణుస్వరూపంతో నిండిందో జగత్తుకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఏమన్నాడు, ఓరి అశ్వత్థామ నాయన అర్జున, ఈ అస్త్రములను రాముడు వెయ్యలేదు, రాముడు వేసుంటే లంకానగరం అంతా భస్మం అయ్యేది, ఈ అస్త్రాన్ని కార్తవీర్యార్జునుడు ప్రయోగించలేదు, పరశురాముడు వెయ్యలేదు, మహాత్ములు ఎవరూ ఇంతవరకు ప్రయోగించలేదు, అటువంటిది మీ ఇద్దరు క్షణికోద్రేకంలో ఈ బ్రహ్మశీర్షం అనే అస్త్రం ఎందుకు వేశారు అంటే, అప్పుడు అర్జునుడు, నా తప్పు లేదండి, వాడు మా వంశం నాశనం అయిపోవాలని ఈ అస్త్రం వేశాడు, అందువల్ల ఈ అస్త్రాన్ని మళ్ళీ ఆ అస్త్రంతో మాత్రమే ఎదుర్కోగలము గనక కృష్ణుడి ఆజ్ఞతో, అది కూడా నేను కృష్ణుడి యొక్క ఆజ్ఞతో ఈ అస్త్రం మీదకి మళ్ళీ బ్రహ్మశీర్షమే వేశాను అన్నాడు. అవునాయనా నీ తప్పు లేదు, అది నాకు తెలుసు, నేను అడిగేది ప్రధానంగా అశ్వత్థామనే, ఎందుకు వేసామంటే ఈ పాండవులంతా ఎక్కడ నన్ను చంపుతారో అనే భయంతో వేసేశానండి. నేను చేసేది చాలా పెద్ద పొరపాటే కాదనన్ను, రాత్రికి రాత్రి శిఖండిని ధృష్టజ్యుమ్నుణ్ణి పాపం పాండవుల కొడుకులు ఉప పాండవులు అందరినీ చంపేశాడు వాడు. ఆ సమయంలో వాడి రాక్షసావేశం వచ్చింది, రాక్షసులు పట్టుకున్నారు, క్రూరుడైపోయాడు. ఆ తర్వాత వ్యాసాశ్రమం దగ్గర దాక్కుంటే భీముడు వచ్చాడు. భీముడు తోడగానే ఎక్కడ చంపుతాడో అని భయంతో ఈ అస్త్రం వేశాను అనగానే, సరే అస్త్రాన్ని ఉపసంహరించు అన్నాడు. ముందు అర్జునుడు తన మహిమతో వేసిన అస్త్రం వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు జనానికి అర్థమైంది, అస్త్రం వెయ్యడమే కాదు ఉపసంహరించగలడు, వెనక్కి తీసుకోగలడు అని అర్జునుడిని ప్రశంసించారు. అశ్వత్థామ దాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది అశ్వత్థామను చంపబోయింది. అంటే అశ్వత్థామ దగ్గర తపశ్శక్తి లేదు, అర్జునుడి దగ్గర ఉన్న గొప్పతనం లేదు, ఆ శక్తి లేనివాడు వేస్తే వెనక్కి తీసుకోలేడు, తీసుకోవాలనుకుంటే అది వాణ్ణే చంపుతుంది. పనికి మళ్ళీ ఆటంబం వేయడం లాంటిది, అది ఆటంబం వేడివేగా వెనక్కి తీయడం ఉండదు అవునా. అందుకని అశ్వత్థామ కంగారు పడి, నేను ఉపసంహరించలేనండి, ఉపసంహరించలేని దౌర్భాగ్యుడు ఎందుకు వేసావురా, ఈ అస్త్రం ఒకరి చేత ప్రయోగింపబడి ఇంకొకరి చేత ఉపసంహరింపబడితే ఆ ప్రాంతంలో 12 ఏళ్ళు కరువు వస్తుంది, కాబట్టి నువ్వే ఉపసంహరించాలి, లేదా అర్జునుడు ఉపసంహరించగలడంటే నేనేం చేయనండి, అయితే ఒక పని చేద్దాం, ఈ అస్త్రం ప్రయోగించేశాను వెనక్కి తీసుకోలేను, ఎవరో ఒకరిని చంపేస్తే ఈ అస్త్రం ఆ తర్వాత తనంత తానే నాశనం అయిపోతుంది అనగా, సరే అయితే ఓ పని చేయి, పాండవుల మీద కోపంతో ప్రయోగించావు, వాళ్ళ వంశంలో ఏదో ఒకళ్ళనో ఇద్దరినో పిల్లల్ని కడుపుతో ఉన్నటువంటి ఆ వంశస్థుల యొక్క భార్యల గర్భాల్లో ఒకటి రెండింటిని అపహరించి ఈ అస్త్రాన్ని ఉపసంహరించు అన్నాడు. అప్పుడైనా ఉపసంహరించాలి కదా, కానీ వాడు అప్పుడు ఏం చేశాడు, లోపల మొత్తం పాండవ వంశాలలో ఉన్నటువంటి స్త్రీల గర్భములలో ఉన్న పిల్లలందరూ నాశనమైపోవాలని మనస్సును అనుకుని దాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ఉపశాంతి పొందు అన్నాడు అస్త్రాన్ని. అప్పుడు అది కృష్ణుడు కనిపెట్టి, ఓరి దుర్మార్గుడా, ఇప్పుడు కూడా ఇంకా నీకు పశ్చాత్తాపం రాలేదా, నీ మనసులో ఏమనుకున్నావో నాకు తెలియదు అనుకున్నావా, నేను సర్వాంతర్యామిని, నేనేమన్నాము, ఏదో ఒకటో రెండో గర్భాలు స్వీకరించన్నావు, నువ్వేం చేసావు, పాండవ వంశం అంతా నాశనం అయిపోవాలని అస్త్రాన్ని ప్రయోగించావు, ఈ అస్త్రం అందరినీ చంపేస్తుంది, అప్పుడు ఇక పాండవ వంశం ఉండదు, ఆ వంశం లేకపోతే లోకం నాశనం అవుతుంది, కాబట్టి ఇదే నా ప్రతిజ్ఞ, నీ అస్త్రం సమస్త గర్భములను నాశనము చేసిన ఒక్క అభిమన్యుడి భార్య ఉత్తరాదేవి గర్భమును మాత్రం నాశనం చేయకుండా నేను రక్షిస్తాను అన్నాడు. చూస్తాను ఆ పని చేస్తే నువ్వు గొప్పవాడివి, దేవుడివి అని ఒప్పుకుంటాను, కానీ నా అస్త్రం ఉత్తరా గర్భాన్ని కూడా నాశనం చేస్తుంది అన్నాడు వాడు. నీవు చూస్తూ ఉండగా నీ కళ్ళ ముందు ఆ కుర్రవాడిని బతికిస్తాను, వాణ్ణి ఈ భూమండలానికి రాజును చేస్తాను, నీ కళ్ళ ముందే నీ మేనమామ కృపాచార్యుడి దగ్గర వాడు చదువుకుంటాడు, భూమిని పరిపాలిస్తాడు, ఇది నువ్వు చూద్దు కానీ అని కృష్ణుడు శపథం చేసి, ఈ పిచ్చి పని చేసినందుకు నువ్వు నీ శరీరం అంతా మండిపోతూ ఉండగా 3000 సంవత్సరముల పాటు కుష్ఠరోగంతో బాధపడు అన్నాడు. అంటే ఒళ్ళంతా పుళ్ళు పడిపోతాయి, రసి కారిపోతుంది, మంటలు వచ్చేస్తూ ఉంటాయి నీ శరీరానికి, అలా 3000 సంవత్సరాలు రోగం అనుభవించు అన్నాడు. అలాగే అనుభవిస్తాను, నీ శాపం తప్పదు కాబట్టి అంటూ ఉండగా వ్యాసుడు కృష్ణుడు అన్నమాట నిజమవుగాక అన్నాడు. అంటే ఇద్దరు శాపానికి గురయ్యాడు వాడు. ఈ 3000 ఏళ్ళు నీ దగ్గరే ఉంటాను అన్నాడు అండి వ్యాసుడి దగ్గర వాడు. ఇది విచిత్రమైన శాపం. శాపం స్వీకరిస్తాను, ఈ 3000 సంవత్సరాలు వ్యాసుడి ఆశ్రమంలో ఉండి పురాణాలు విని పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నాడు. ఇది వ్యాసుడికి కూడా ఒక రకమైన బాధే. ఎందుకని, ఈ దిక్కుమాల పుళ్ళు, రసి, వాడి వాసన, కుష్ఠరోగానికి శరీరం అంతా వాసనతో ఉంటుంది కదా, ఆ వాసన అంతా వ్యాసుడు భరించాలి. 3000 సంవత్సరాలు గురువు గారికి కూడా కొంత శిక్షే. సర్లేండి, ఆయన తట్టుకోగలడు అనుకోండి. అక్కడికి ఆ ఘట్టం పూర్తయింది. అతడు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు, ఎవరి దారిలో వెళ్ళిపోయాడు. ఈ అస్త్రం మొత్తం పాండవుల యొక్క వంశంలో ఆనాటికి మహాభారత యుద్ధం ముగిసే నాటికి ఎవరెవరు గర్భంతో ఉన్నారో వాళ్ళందరి గర్భాన్ని చంపేసింది. ఆఖరణ ఉత్తరా గర్భంలో ప్రవేశించింది. ఆ కడుపులో అభిమన్యుడు కొడుకు పెరుగుతున్నాడు. ఆ కుర్రవాణ్ణి ఈ అస్త్రం భస్మం చెయ్యబోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు సూక్ష్మ రూపంతో కడుపులో ప్రవేశించి 4 భుజాలు ధరించి ఆ అస్త్రాన్ని నాశనం చేసి బయటికి పంపేశాడు. అంటే ఇప్పుడు ఈ కడుపులో ఉన్న పిల్లవాడు బ్రతికాడు. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిండం అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా కళ్ళు తయారవుతున్నాయి. ఆ పిండం రూపంలో ఉన్న బాలుడు, ఎవరబ్బా 4 భుజములతో నన్ను కాపాడుతున్నాడు ఈ మహానుభావుడికి, నేను ఎప్పుడూ కృతజ్ఞుండయి ఉంటాను, పుట్టగానే ఆయనకి నమస్కరించి ఆయన్ని పూజిస్తాను అని ఆ బాలుడు అలా చూస్తూ ఉన్నాడు. లోపల పరీక్షించి చూశాడు కాబట్టి పరీక్షిత్తన్నారు ఆయన. ఆ తర్వాత కొంతకాలానికి పుట్టాడు. పుట్టగానే మళ్ళీ అస్త్రం వచ్చింది. ఎందుకంటే వాడు అస్త్రాన్ని ఏమన్నాడు, పిల్లాడు పుట్టగానే వాడిని చంపేయని ముందే ప్రయోగించాడు కదా, అందువల్ల ఇంతకాలమైన అస్త్రం మళ్ళీ వచ్చి ఈ కుర్రవాణ్ణి చంపేసింది. అంటే ఎంత ప్రమాదకరమైందో చూడండి. అమెరికా వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణములు జపాన్లో ఉన్నాయి, వాటి మీద 2వ ప్రపంచ యుద్ధ కాలంలో 2 అణుబాంబులు వేశారు. ఏనాటి మాటది, ఇవాటికి 80 సంవత్సరాలు దాటింది. అయినా ఆ అణుబాంబుల యొక్క ప్రభావంతో ఇప్పటికీ అక్కడ పుడుతున్న వాళ్ళకి అవయవ లోపాలు ఉన్నాయి. అంటే ఆ వంశం వాళ్ళందరికీ ఆ లోపాలు వస్తున్నాయి. అది అణుబాంబు యొక్క ప్రమాదం. ఒకసారి అణుబాంబు చోట వేస్తే ఆ ప్రాంతంలో 1000 ఏళ్ళు ఉంటుంది దాని ఎఫెక్ట్, దాని ప్రభావం. తక్కువగా ఉన్నవాళ్ళు, లేకపోతే తిన్న తరగని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పుడుతూ ఉంటారు. ఈ బ్రహ్మశీర్షం కూడా అటువంటిదే. కాకపోతే ఇది ఒక్కడే పాడు చేస్తుంది, ఎవడ మీద వేస్తే వాడిని, వాటి వల్లే మొత్తం ప్రపంచం పాడు చేయదు. ఈ అస్త్ర ప్రభావం కుర్రవాడు పుట్టాక కూడా అతని మీద పడి అతన్ని సంహరించింది. దాంతో శవాకారంలో పుట్టాడు, కదలడం లేదు. అప్పుడు ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృష్ణ కృష్ణ రక్షించు అని ఏడ్చారు. కుర్రవాణ్ణి రక్షిస్తానని శపథం చేశావు, అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షం అనే అస్త్రంతో ఈ పిల్లవాడు చచ్చి పుట్టాడు, నీ మాట నిలబెట్టుకుని మా వంశాన్ని కాపాడమని సోదరి సుభద్ర, ఆ కుర్రవాడి తల్లి ఉత్తర, వీళ్ళంతా ఏడ్చారు. అప్పుడు కృష్ణుడు అక్కడికి వచ్చి ఎడమకాలి బొటనవేలు ఆ కుర్రవాడి బొడ్డు మీద ఇలా రాసి తక్షణం బతికించాడు. శ్రీకృష్ణ పరమాత్మని ఎడమ కాలి బొటనవేలు తగలడంతో కుర్రవాడికి తిరిగి ప్రాణం వచ్చింది. వెంటనే కృష్ణుడిని పరీక్షించి చూసి, ఏది అప్పుడే పుట్టిన బాలుడు, 2 చేతులు జోడించి నమస్కరించాడు. పరీక్షీణములైన ప్రాణములతో పుట్టాడు గనుక కూడా పరీక్షిత్తన్నారు. పరీక్షీణములు అంటే పోయిన ప్రాణములతో పుట్టి మళ్ళీ బతికాడు, అందువల్ల కూడా పరీక్షిత్తన్నారు. 2 కారణములు అన్నమాట. 1, కడుపులో ఉండగా నన్ను రక్షించిన పరమాత్మ ఎవరు అని అందరినీ పరీక్షించి చూడడం వల్ల, పోయిన ప్రాణములతో పుట్టి బ్రతకడం వల్ల, ఈ 2 కారణముల వల్ల ఆ వారుడికి పరీక్షిత్ అని పేరు వచ్చిందన్నమాట. ఏక్షణము అంటే చూచుట, పరీక్షణము అంటే బాగా చూచుట, అలాంటి వాడు కనుక పరీక్షిత్ అన్నారు ఆయన. ఇప్పుడు మీరు కూడా ఎక్కడున్నాడు కృష్ణుడు ఇలా బాగా చూస్తే మీరు పరీక్షిత్తే. కాకపోతే ఆ పరీక్షిత్కి మీకు తేడా ఉంది. ఆయన కడుపులో ఉన్నప్పుడు పరీక్షించి చూడటం వల్ల 67 బతికాడు. మీరు ఇక్కడ అందరిలో పరమాత్మని పరీక్షించి చూస్తే 100 ఏళ్ళు బతుకుతారు. కాబట్టి పద్మాకర్ గారు వస్తుంటే ఆయన పద్మాకర్ గారు అనుకోకుండా ఆయనలో కృష్ణుడు చూడాలి, ఈ కెమెరామెన్లో కృష్ణుడు చూడాలి, ఆ కెమెరాలో కృష్ణుడు చూడాలి, ఆ లక్ష్మారెడ్డి గారిలో కృష్ణుడు చూడాలి. ఇలా అందరిలో కృష్ణుడు చూడగలిగితే, బాగా పరీక్షించి చూడగలిగితే మీరంతా పరీక్షితులై 100 ఏళ్ళు బ్రతుకుతారు అన్నారు. మాకెందుకు వచ్చిందండి 100 ఏళ్ళు అనుకుంటే చూడొద్దన్నారు. కానీ ఎవరికైనా ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటుంది, ఎందుకు ఉండదు? 100 ఏళ్ళు వచ్చినా సరే ఇంకొక 5 ఏళ్ళు బతికితే బాగుండండి అంటాడు. 105 అయ్యాక ఇంకొక 5 ఏళ్ళు అయితే పద్మాగర్ గారితో యాత్ర కడతానండి, వీడు మొహం రాడు యాత్రానికి, ఊరికే కబుర్లు బతకడానికి అలా అంటాడు. గురువుగారు నాకే కనుక ఇంకో 10 ఏళ్ళు ఆయు ఇస్తే నేను తీర్థయాత్రకు వస్తాను ఎంతో కావిడ, అప్పటికి 90 ఏళ్ళు. ఈ 90 ఏళ్ళు ఏం చేసిందిట? ఈ 90 ఏళ్ళు తిందిట శుభ్రంగా కొబ్బరి చెట్లు వేసుకుని ఇడ్లీలు. అంతేత 90 ఏళ్ళు బతికినప్పుడు మానేసి ఇంకో 10 ఏళ్ళు ఆయు ఇస్తేనే తీర్థయాత్రలకు పెడతాము అన్నారంటే అదొక పెద్ద కపటత్వమే. కాబట్టి ఎవరికైనా మొత్తం మీద ఆయువు మీద వ్యామోహం ఉంటుంది, ఆయువు పవిత్రంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ప్రతి ప్రాణిలో కృష్ణుడిని చూడగలగాలి. ఆ తర్వాత ఆ మహానుభావుడు అందరూ చూస్తుండగా పెరిగి పెద్దయ్యాడు. ఆ కుర్రవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టాడు ధర్మరాజు గారు. పరీక్షిత్ అనేది అసలు పేరు కాదు, విష్ణురాతుడు అసలు పేరు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే భాగవతంలో ధర్మరాజు పాత్ర చాలా గొప్పది. అసలు ధర్మరాజు అంటేనే ధర్మస్వరూపుడు, ఆయన లేకపోతే ధర్మమే లేదు. పాండవులందరూ ఒక ఎత్తు అయితే ఆయన ఒక్కడు ఒక ఎత్తు, అంతటి ధర్మమూర్తి. ఇంతకీ ఆయన పుట్టింది జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి నక్షత్రం మీద ఏ విధమైన ముద్ర వేయకండి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేవాళ్ళంతా కోపించేవాళ్ళు అనుకోవద్దు. ధర్మరాజు గారు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, ఎంత శాంతంతో ఉన్నాడండి. శరీరంతో స్వర్గానికి వెళ్ళిన వాడు హరిశ్చంద్రుడి తర్వాత మళ్ళీ ఆయన మాత్రమే. అటువంటి మహారాజు గారు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. జ్యోతిష్ శాస్త్రం సరిగ్గా తెలియని వాళ్ళు ఏదైనా నక్షత్రంలో పుట్టుకొని అమ్మో ఇంకేముంది వాడు జ్యేష్ఠలో పుట్టేశాడు, ఇంకేముంది వాడు మూలలో పుట్టేశాడు అండం, వీడి మొహం వీడికి ఏదో మూల ఏదో తెలిసినట్టు, అవేం పట్టించుకోకండి. భగవద్ అనుగ్రహం ఉంటే అన్నీ శుభ్రంగా సాగుతాయి. ఈ జాతకాలన్నిటికంటే ఆ పరమాత్మని యొక్క అనుగ్రహమే గొప్ప జాతకం. ఆ మహానుభావుడికి ఈ కుర్రవాడు పుట్టగానే జాతకాన్ని పరిశీలించాలని కోరిక కలిగింది. పండితుల్ని జ్యోతిష్కుల్ని పిలిచాడు. వాళ్ళు రాగానే ఈ కుర్రవాడు చాలా గొప్పవాడండి, 60 సంవత్సరాలు పైబడి బతుకుతాడు, అద్భుతమైన పరిపాలన చేస్తాడు, చివరికి పావు కాటు తిని మరణిస్తాడు అంటూ ఉంటే నాకు ఇవన్నీ ఎందుకు, ఎంతకాలం బతికితేనే ఎలా చచ్చిపోతే నాకే. ఈ పిన్నాతడు కృష్ణ భక్తి కలడా, ఈతనికి కృష్ణుడి మీద భక్తి ఉంటుందా లేదా అది ఒక్కటి చెప్పడు చాలు అన్నాడు ఆయన. ఇంతమంది తల్లుల్లో ఎవరైనా పిల్లలు పుట్టగానే ఇలాంటి మాట అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దని నేను చాలా ఆనందపడిపోతానండి బాబు. ఈ దండ అందుకే ఇక్కడ నా మెళ్ళలో వేయించుకోకుండా పెట్టాను. పిల్లలు పుట్టగానే ఏమండి గురువుగారండి మా మనవడు అమెరికా వెడతాడా, వీసా వస్తుందా, పంజాగుట్టలో ఉన్న ఇళ్ళన్నీ కొనేస్తాడా, లేకపోతే రాజకీయ నాయకుడు అవుతాడా, ఇవే అడుగుతున్నారు తప్ప పిల్లల గురించి జాతకం గురించి. మా అబ్బాయి సనాతన ధర్మాన్ని నిలబెడతాడా, శ్రీకృష్ణ అని భజన చేస్తాడా, మీలా భాగవత సప్తాహం చేస్తాడా, రామ అంటాడా, శివ అంటాడా అని ఎంతమంది పిల్లల గురించి ఆలోచిస్తున్నారో ఈ కలియుగంలో అర్థం కావడంలా. ఏదో మీలాంటి మహాత్ములు ఉంటారులేండి, మీరంతా అలాగే అడుగుంటారు, అలా మిమ్మల్ని పొగడపోతే మళ్ళీ రేపు రారు, మళ్ళీ మిమ్మల్ని బాగు చేయడం కోసమే పొగడాల్సి వస్తుంది ఒక్కోసారి, అవునా? కానీ చాలా కష్టం. ఎక్కువ మందికి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాడి జాతకం అంటే డబ్బు. పూర్వకాలంలో మన గుండెకాయ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునేది ఇలా చెయ్యడితే, ఇప్పుడు లబ్బు పోయింది, డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అసేపు డబ్బే మాయగారి డబ్బు, డబ్బు అవసరమే కాదని అంటల్లా, అది మాత్రమే లోకంగా బతుకుతుంటే ఎలాగా. కానీ ధర్మరాజు గారు అలా అడగలేదు. మా కుర్రవాడు మా పరీక్షిత్తు బ్రతికినంతకాలం శ్రీకృష్ణుడి మీద భక్తితో ఉంటాడా ఉండడా, భాగవతం వింటాడా వినడాను, కానీ ఇంతటి భాగవతోత్తముడు ఉండడు. నాయనా ధర్మరాజం విషయంలో ఏతడు మరణకాలంలో శ్రీకృష్ణ లీలలు వింటూ హాయిగా శరీరం విడిచిపెట్టేస్తాడు. పోవడం ఎవరికైనా తప్పదు, 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా, కానీ పోయేటప్పుడు భాగవతం వింటాడు అనగానే అప్పుడు ఆనందం కలిగింది. అందుకే ఆ కుర్రవాడిని విష్ణురాతుడు అన్నారు. కొంతకాలానికి శ్రీకృష్ణుడు అవతారం సాధించాక ధర్మరాజు ఆయనకి పట్టాభిషేకం చేసి కృపాచార్యుడిని ఆయనకి గురువుగా పెట్టి ఏది ధనుర్విద్య నేర్పడానికి, కృపాచార్యుడు అంటే పాండవులకు కూడా చిన్నప్పుడు పాఠం చెప్పాడు, పాండురాజు గారి స్నేహితుడు, ద్రోణాచార్యుడి భార్య, కృపికి అన్నగారు, అశ్వత్థామకి మేనమామ, ఆయన చిరజీవి, ఆయన కూడా ఆయన్ని నియమించి యూత్సుడు అని ఉన్నాడు, ధృతరాష్ట్రుడి కొడుకుల్లో చిట్ట చివరి వాడు వాడు. ఆ ధృతరాష్ట్రుడి కొడుకులు వాడు ఒక్కడే పిండం పెట్టడానికి మిగిలాడు, మిగతా వాళ్ళంతా చచ్చిపోతే. ఆ యూత్సుడినేమో తోడుగా పెట్టి, సహాయకుడిగా పెట్టి, ధౌమ్యుడిని కులపురోహితుడిగానే పెట్టి వీళ్ళంతా స్వర్గారోహణానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఉత్తరుడికి ఇరావతి అని ఒక కూతురు ఉన్నది. మహాభారత యుద్ధంలో ఉత్తరుడు మొదటి రోజే చచ్చిపోయాడు శల్యుడితో యుద్ధం చేసి. ఆ చచ్చిపోయే నాటికి ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు ఇరావతి. ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఈ పరీక్షిత్. అంటే వాళ్ళ ఆవిడ ఆయనకంటే 6 నెలలు కొంచెం పెద్దది, అంతకంటే ఎక్కువ కాదు. ఎందుకని ఆవిడ పుట్టింది ఉత్తరుడికి ప్రాణం పోయే సమయానికి, ఆ పిల్ల అప్పుడెప్పుడే పుట్టింది. ఈయన మహాభారత యుద్ధం అయిపోయిన 3-4 నెలల తర్వాత పుట్టాడు. కాబట్టి 4 నెలలు అనుకుంటాను పోసి, ఇద్దరికి తేడా అంతకంటే ఎక్కువ లేదు. ఆ తర్వాత ఈయన పుట్టాడు. ఒక్కోసారి భార్య ముందు పుట్టి భర్త తర్వాత పుడితే ఎప్పుడైనా సంక్రం వేసుకుపోవడానికి కూడా బాగుంటుంది. అలా ఆవిడ పరమ పుణ్యాత్మురాలు ఇరావతి అంటారు ఆవిడ్ని. ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. 4 కొడుకులు పుట్టారు ఆయనకి. జనమయజయుడు, శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు. భీముడి పేరు కూడా ఆఖరాడికి పెట్టాడు. ఈ 4 కొడుకులు పరమధర్మాత్ముడు ఆయన. నిరంతర హరినామ సంకీర్తనం చేసేవాడు. పరాక్రమంలో రాముడు అర్జునుడు ఎటువంటి వాడు అటువంటి వాడు అన్నారు ఆయన గురించి చెబుతూ. దాన ధర్మాలు చేయటంలో ఇక వెనక ముందు ఎరగడు. పాండవులందరిలో ఉన్న సుగుణములు ఉన్నాయి. ఆయన ధర్మ పరిరక్షణ చేసేవాడు. ఇలా ఉండగా ఎవరో చెప్పారు ఆయనకి, ఏమండి ఉత్తర కురుభూములలో ఈ మధ్యన కలిపురుషుడు అడుగుపెట్టాడు, అక్కడ వాళ్ళందరిలో అధర్మం ప్రబలుతున్నది, పాపాలు ఎక్కువైపోతున్నాయి, ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టండి అని గోఢచారులు చెప్పారు. ఆయన కూడా విన్నాడు. ఉత్తర కురుభూములు అంటే హరిద్వార్ దగ్గర నుంచి ఇంక దేవభూమి అని పిలువబడే ప్రాంతం అంతా ఉత్తర కురుభూములు అంటారు. ఏది వరుసగా హరిద్వారం, హృషీకేశము, ఇటు యమునోత్రికి వెళ్ళే మార్గం, గంగోత్రికి వెళ్ళే మార్గం, బదరీ వెళ్ళే మార్గం, కేదారం వెళ్ళే మార్గం, ఈ మార్గాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉత్తర కురుభూములు. ఇంకా ఈ పంజాబ్లోను హర్యానాలోనూ ఉన్నటువంటిది కురుక్షేత్రం. అది కురుక్షేత్రం ఉత్తర కురుభూములు ఒకటి కాదు. కురుక్షేత్రమేమో ప్రస్తుతం హర్యానాలో ఉంది, కానీ ఉత్తర కురుభూములు అంటే హరిద్వార దాటిన తర్వాత నుంచి వచ్చే ప్రాంతం అన్నమాట. అక్కడికి కలిపురుషుడు అడుగుపెట్టి మహా అధర్మాలు చేయిస్తున్నాడు అనే విషయం ఈయన కూడా విని ఆ సంగతి ఏమిటో చూద్దామని ఒకనాడు ఆయన రథం ఎక్కి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన చూస్తూ ఉండగా ఎదురుగా ఒక ఆవు, ఆబోతు కనబడ్డాయి. ఆవేమో ఇలాగే బక్క చిక్కిపోయింది, పాపం డొక్కలు ఎండిపోయాయి, కన్నీళ్లు కారుస్తోంది. దాని పక్కన ఆబోతు ఉంది. ఆబోతుకి 3 కాళ్ళు విరిగిపోయాయి, ఒక్క కాలే ఉంది పాపం. ఆ ఒక్క కాలుతోటే నానాయాతన పడుతోంది నిలబడలేక. అటువంటి ఒక ఆవుని, ఆబోతును చూచాడు. గోవు, గోరాజు, ఆ 2 ఏడుస్తూ ఉంటే ఒక భయంకరాకారుడైన పురుషుడు అక్కడికి వచ్చాడు. నల్లగా ఉన్నాడు వాడు, నెత్తి మీద కిరీటం పెట్టుకున్నాడు. వాడి మేసాలు రాగి రంగులో ఉన్నాయి, చేతిలో దుడ్డుకర్ర ఉన్నది. వికృతాకారుడు వాడు, కలిపురుషుడు వాడు. వాడు చేసే పాపాలు అన్నీ ఎన్నికవు. ఈ కలిపురుషుడు ఎవడినైనా పట్టుకుంటే బంగారం మీద పిచ్చగలిగేలా చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి కనిపించే బంగారంతో కొట్టేద్దాం అనిపిస్తుంది. ఓ ఇల్లంతా బంగారంతో నింపేద్దాం, వీలున్నప్పుడల్లా బంగారం షాప్కి కొనేద్దాం అనే కోరిక ఎక్కువైపోయిందంటే కలిపురుషుడు అన్నాడు. ఎక్కువ పిచ్చి కలిగిస్తాడు. బంగారం ఉండాలి, అసలు లేకపోతే తప్పు, ఎక్కువ అయిపోతే పిచ్చి. 2వది అన్యాయంగా ఇతరుల సొమ్ము దిగవరంగారనుకుంటారు. అన్నీ దాచుకోవాలని కోరికలు. ఇప్పుడు అరటిపళ్ళు ఇచ్చారనుకోండి, మీ అందరికీ తలకొట్టి పంచి పెట్టిపోతున్నాం మేము, కానీ మొత్తం పళ్ళన్నీ నేనే దాచేసుకుని తినాలనిపించిందంటే అది కలిపురుషుడి లక్షణం. ఎవరికి పెట్టకుండా వాడు ఒక్కడే తినాలనుకుంటాడు. అలా ఒకరి మీద ఒకరికి ద్వేషం, వస్తువుల మీద వ్యామోహం, అతిగా వాగడం, తీవ్ర క్రోధం, ఇవన్నీ కూడా కలుగుతున్నాయంటే అది కలిపురుష లక్షణాలు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసా మీకు? భవిష్యత్తులో కలియుగంలో చెప్పారు వాళ్ళు, అసలు ఏ ఒక్కరికి ఈ వివాహ బంధాలు ఉండవు ఇక సక్రమంగా, సక్రమ సంతానాలు ఉండవు, ఎవరు ఎవరితో అయినా తిరుగుతారు. కలియుగంలో ఒక్క తల్లితో చెల్లితో తప్ప తక్కిన వాళ్ళందరితో వ్యభిచరిస్తారని రహిసేటండి బాబు వ్యాసుడు. చదువుతుంటే భయం వేస్తుంది మనకి, అంత భీకరంగా తయారవుతుంది. డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. తల్లిని కూతురు నమ్మదు, కూతురు తల్లిని నమ్మదు. అల్లుడు మామని పడగొడతాడు, మామగారు అల్లుడిని నమ్మడు. ఇలా క్రమక్రమంగా ఒకరికొకరు కొట్టుకోవడం చంపుకోవడం చేస్తారు. ఏ తండ్రి కూడా తన పిల్లలకు ఆస్తి ఇవ్వడానికి జంకుతాడు. అమ్మో నా ఇల్లు గనక నా కొడుక్కో కూతురుగా ఇస్తే వార్ధక్యంలో నన్ను చూడరేమో అనే భయం పెరిగిపోతుందిట. అందులో అక్కడ ఉంది, భాగవతంలో ఉంటుంది నరకవర్ణన. అసలు దేవీ భాగవతంలో అయితే అద్భుతంగా రాశారు. అవన్నీ చదువుతూ ఉంటే ఈ భయంకర కలియుగం వచ్చేలోపు తొందరగా అవతారం సాధించి వైకుంఠానికి వెళ్ళిపోవాలని నాకు కూడా అనిపిస్తోంది. కాకపోతేనేమో మీరేం వదలరు. పోన్లే ఎల్లారెడ్డిపేట అయిపోయింది, ఈ గొల్లపల్లిలో సప్తాహం అయిపోయాక విశ్రాంతి తీసుకుందామంటేనేమో హైదరాబాద్, హైదరాబాద్ అయిన తర్వాత భీమిలి, భీమిలి అయిన తర్వాత అదే స్పెయిన్, స్పెయిన్ అయిన తర్వాత అమెరికా, అమెరికా అయిన తర్వాత ఇంకోటి ఇలాగా పిలుస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ మాట ఇచ్చాను, ఈ మాట తప్పి వైకుంఠానికి వెళ్ళడానికి లేదు. ఇంకో 36 ఏళ్ళు షెడ్యూల్ ఎక్క నాకు. ఈ 36 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకెవరికి షెడ్యూల్ ఏమని బాబోయ్? అమ్మక చాలు, 36 ఏళ్ళు దాటగానే ఇంకా నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, నాతో రావాలనుకున్న వాళ్ళ కోసం సీట్ ఎట్టి పెడతాను, మీకు కోరుకుంటే వైకుంఠానికి రావాలని కోరుకున్న వాళ్ళు చేయొద్దండి, అందరూ వచ్చేద్దాం అనుకుంటారు బ్రహ్మాండం. మరి గొల్లపల్లిలో మీరు ఏం చేస్తారు? అది ఎవరికో ఇచ్చేది, మీ మనవలకో మనవరాడు అవునా? ఏమండి ఎందుకు వచ్చిందండి? మేము మళ్ళీ పుట్టాలనుకుంటున్నాం, నరకం స్వర్గం లాంటివి చూడాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తరు, లోపల ఉంటుంది కానీ చెప్పలేరు పైకి బాగుండదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను ముందు వెళ్ళిపోతే మీ పేరులోకి రాసిస్తే మీ సీట్లు అక్కడ అట్టే పెడతాను. ఒకవేళ మీరు నాకంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చు కదా, ఇప్పుడు నాకంటే 25 ఏళ్ళు, మీలో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ముందు వెళ్ళిపోయారనుకోండి, నా సీట్ నాకు అక్కడ అట్టే పెట్టండి, నా దాంట్లో కూర్చోకండి. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ గొల్లపల్లిలో నాకు ఆ గది అట్టే పెట్టేశారో, నా గదిలోకి పాపం వాళ్ళు హౌస్ ఓనర్లు అయినా వాళ్ళు రావట్లేదు కొంచెం భక్తితోటే. మొదట్లో అయితే చొచ్చుకొచ్చేవారు, ఇప్పుడు రావడం లేదు, గురువు గారిని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని వాళ్ళు పాపం కింద పడి ఉంటారు. ఇల్లంతా మాకు వదిలేసి వాళ్ళు ఒక్క గదిలో దాక్కుంటున్నారు. గ్యారంటీగా వీళ్ళకి వైకుంఠంలో వీళ్ళ సీటు వీళ్ళకి కట్టే పెడతాను, 100 ఏళ్ళు నిండాక ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళిపోయారనుకోండి చాలా కష్టం. కరెక్ట్గా 100 ఏళ్ళు అయ్యాక వైకుంఠానికి వచ్చినప్పుడు నీరజ ఏమిటి పేరు, సుజాతకి వాళ్ళ ఆయనకి కూడా అక్కడ ఎదురుకుంటే నిలువెత్తు ఫోటో కూడా ఉంచక్కాను. 100 ఏళ్ళు అయ్యాక అక్కడ 2 సీట్లు వేయిస్తా, మంచి సీట్లు ఉంటాయి వైకుంఠంలో, ఇలా ఉండవు, సీట్లు చాలా బాగుంటాయి, వెనకాల జారబడితే కూడా మెత్తగా ఉంటాయి. తర్వాత అక్కడ గీజర్లు వేసుకోకర్లేదు వేణీళ్ళకి, అసలు కొబ్బరి వాడరు అక్కడ, ఎంత హాయిగా ఉంటుందో వైకుంఠంలో, ఆకలి దప్పిగా ఉండవు, అన్నీ బాగుంటాయి. అటువంటి చోట 2 సీట్లు ఇస్తాం. ఏదో హాస్యానికి అన్నప్పటికీ గురుగారు అది నిజం అవుతుందండి, నేను నా నోటితో అన్నానంటే అది ఎప్పటికైనా అయి తీరుతుందని నాకు తెలుసు, ఎందుకంటే ఎంతోమందిని చూశాను నేను. జీవితంలో గృహయోగం లేదు అనుకున్నటువంటి వాడు మీరు నోటితో దీవించండి అంటే దీవించిన 6 నెలలు తిరగకుండా ఇల్లు కట్టుకోగలిగాడు, తెలుసా మీకు? మీరు అడగండి అలాంటి వాళ్ళలో. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పారాయణ చేసుకుంటూ, మా జీవితంలో ఎప్పుడైనా ఒక్క గదైనా ఇల్లు సంపాదిస్తామనుకున్నవాళ్ళు శుభ్రంగా 4 గదులు ఇల్లు కట్టుకుని రేపు ఫిబ్రవరిలో గృహప్రవేశం చేస్తారు. కాబట్టి అమ్మా, భగవంతుడు భాగవతం చెప్పగా చెప్పగా వాక్శుద్ధిస్తాడు కదా, అందువల్ల అవి తీరుతుంది. మీ భక్తి చాలా సంతోషం కలిగించింది, మీకు కూడా శుభం కలుగుగాక. ఈ పరీక్షిత్తు ఆ రెండింటిని చూశాడు, కలిపురుషుణ్ణి చూశాడు, కలియుగ ప్రభావం అంటే ఏమిటో ఆయన కళ్ళారా చూశాడు. ఈ భయంకరాకారుడైన కలిపురుషుడు, కలిపురుషుడు అని ఆయనకి తెలియదు వాడు ఎవడో అనుకుంటున్నాడు అనమాట. మహారాజు వేషంలో ఉన్నవాడు ఆ ఆవుని ఆబోతిని కాలితో తన్నాడు. అందులో ఆబోతు కైలాస పర్వతమంత ఎత్తుగా ఉన్నదండి. కైలాస చల్ల సన్నిభం బగు మహాగంభీర గోరాజ్యమున్, కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుణుడు క్రూరుండు జంఘాలుండొక్కడు మూర్ఖుడు ఆసురగతి కారుణ్య నిర్ముక్తుడై నేలంగోలగదన్య పంచితిలగా నిర్ఘాత పాదాహతి. ఆబోతు కైలాస పర్వతము వలె ఎత్తుగా ఉంది, తెల్లగా ఉంది, గంభీరమైన రూపం కలిగినది అది. అటువంటి గోరాజుని, గోరాజు అంటే ఆవుల్లో మొగది అంటే అనగా ఆబోతు, అటువంటి దానిని పరమ క్రూరుడైన ఆ పురుషుడు కాలితో తన్నాడు. వాడు ఎలా ఉన్నాడు చూడ్డానికి? క్రోధంతో ఉన్నాడు, యముడిలా ఉన్నాడు, చేతులు దృఢంగా బలంగా ఉన్నాయి, మహారాజ వేషం ధరించి కిరీటం పెట్టుకున్నాడు. కిరీటం నెత్తి మీద పెట్టుకున్నా రాజవేషంలో ఉన్న కళ కాంతులు లేవు, నల్లగా క్రూరత్వంగా అసహ్యంగా ఉన్నాడు వాడు, పిక్కబలం కలిగిన వాడు. అటువంటి మూర్ఖుడు, క్రూరుడు, రాక్షసుడిలా ప్రవర్తిస్తూ ఆ ఆవుని చితక్కొట్టి పారేశాడు, కర్రతో కొట్టాడు. పోని దాన్ని కొట్టాడు, అది ఏడుస్తుంది, అప్పటికే మూడు కాళ్ళు విరిగిపోయాయి, నాలుగో కాలు కూడా విరగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని పక్కనున్న ఆవు వణికిపోతూ ఉంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాడు. ఆవు ఎలా ఉంది? అది పక్క చిట్టిపోయింది. ఆలోలాంగన అశ్రుపూర్ణ కణజాలాంబ పరీవాహ, బాగా శరీరం కంపించిపోతుంది, వణికిపోతుంది, కన్నీళ్ళు అలా కారిపోతున్నాయి, డొక్కలు ఎముకలు కనపడుతున్నాయి. అటువంటి దాన్ని అజీవవత్స, పక్కన దూడ ఉంది చచ్చిపోయిందిట, దూడ చచ్చిపోయినటువంటి దానిని, ఉదయ దుఃఖాన్వితం ఘర్మకీలాపురితదేహ అమ్మదవు ఉల్లంఘించితన్నెంబడి, దాని శరీరం అంతా చెమట పట్టేసి కారిపోతుంది, భయం ఎక్కువైపోయినప్పుడు చెమట పడుతుంది, అలా చెమట పట్టింది. పంచితిలగా పైగా మూత్ర విసర్జన చేస్తోంది పదే పదే. అటువంటి దానిని, పాప ఆవుని ఎడమ కాలితో ఎగిరి తన్నాడు. అసలు ఆవుని కాలితో తన్నడమే మహాపాపం. మీరు చూడండి, మూర్ఖత్వంతో ఎక్కడైనా ఎవడైనా ఆవుని తన్నితే చివరి రోజుల్లో కాళ్ళు విరిగి కుంటివాడై చస్తాడు, వికలాంగుడై చచ్చిపోతాడు, దరిద్రపుతో వస్తుంది. నేను చాలామంది చూశాను, ఇవాడ బలం ఉంది కదా అని ఆవుల్ని చంపి తిన్నటువంటి వాళ్ళు చాలామంది చివరి రోజుల్లో మంచం మీద పడతారు. ఒకడుండే వాడు దుర్మార్గుడు, వాడు ఆవుని తన్నాడు, కొంతకాలానికి అనుకోకుండా బాత్రూంలో జారిపడ్డాడండి, కాలు విరిగిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆ కాలు కుంటుకుంటూనే బతికాడు యావత్ జీవితం. నేను చెప్పాను, ఆవుల్ని ఎప్పుడు తినకూడదురా అంటే వినిపించుకోకుండా, మేము ఆవుల్ని తింటామండి, మా మతం అటువంటిది అన్నాడు. ఏమి మతం, కాలు విరిగింది, ఇప్పుడు వస్తున్నాడు రోజు కుంటుకుంటూ. కాబట్టి ఇవాళ ఓపిక ఉంది కదా అని రెచ్చిపోయి ఆవుల్ని హింసిస్తే ఆ పాపాన్ని క్రమంగా ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తారు, ఎవరైనా తప్పదు. అందున అధర్మ పాపం బతికుండగానే అనుభవిస్తాడు. ఈ దుర్మార్గుడు దాన్ని ఎడంకాలతో తిన్నాడు, అవి రెండు కిందపడి ఏడుస్తున్నాయి. అది చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేసింది పరీక్షత్తుకి. ఓరి దుర్మార్గుడా, ఈ భూమండలాన్ని నేను పరిపాలిస్తూ ఉండగా నా పరిపాలనలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారా? నేను చూస్తూ ఉండగా ఈ గోవులకి ఇంత అన్యాయం జరుగుతోందా? నేను ఇంతకాలం చూడలేదు, నా పరిపాలన ఏదో ధర్మబద్ధంగా సాగుతోంది అనుకున్నాను తప్ప ఇంత అన్యాయం నా పరిపాలనలో ఉందని ఊహించలేకపోయాను అని కొంచెం బాధపడ్డాడు ఆయన. రాజులు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో పట్టించుకోవాలి, పట్టించుకోకుండా ఈ అన్యాయాన్ని ఏమాత్రము చూడకుండా నా బతుకు నేను బతికాను, ఇదిగో ఇప్పుడు చూశాను, నేను శిక్షిస్తాను. వారి దుర్మార్గుడా, అసలు ఎందుకు నువ్వు వాటిని కొడుతున్నావు? ఒక జీవిని కొట్టాలంటే కారణం ఉండాలి, ఆఖరికి కుక్కని కూడా అనవసరంగా కొట్టొద్దన్నారు మరి వాళ్ళు. ఇప్పుడు కుక్క మీ మీదకు వచ్చి భౌవని మురుగుతూ కరవబోతే అప్పుడు చెప్పుతో దెబ్బ కొట్టమన్నారు, ఎందుకంటే కుక్క పట్టుకుంటే పెక్క వదలదు, అందుకని చెప్పుతో కొడితే వదులుతుందండి అది, అందుకని కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు. అంతే తప్ప కుక్క కరిస్తే చెప్పు దెబ్బ కొడితే రోగం తగ్గుతుందని కాదు. కుక్క వదలాలంటే పెక్క పడితే వదలదు కదా, చెప్పుతో కొట్టగానే ఆ వాసన తట్టుకోలేక వదులుతుంది అది, లేదా చెప్పుని నోట కరుచుకుపోతుంది, అందుకని కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నారు. అది ఇప్పుడు కుక్కల్ని చూస్తేనే భయం వస్తుంది. ఇప్పుడు ఇళ్ళలో సింహాల్లో తయారయ్యేది. ఇప్పుడు కలియుగంలో కుక్కలు ఎలా ఉన్నాయంటే గురువు గారి కంటే కుక్కలకే భోగాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కుక్కలకు మంచి మంచి బిస్కెట్లు పారానికి ఒకసారి వీధుల్లో తిప్పడం, దానికి షాంపూ తోమడం, కారుల్లో ఫ్రంట్ సీట్, విమానంలో బిజినెస్ క్లాస్, దాని బతికే క్లాస్, అలాగని కుక్క వాళ్ళని కోరుకోవద్దు. చాలా చోట్ల అనమాట, మాకు అప్పుడప్పుడు ఒక్క చోట చూస్తుంటే అమెరికాలోనూ వెళ్ళినటువంటి చోట అనమాట, ఆహా కుక్క అనిపిస్తుంది. కుక్క కాదు, అది ఇంట్లో అక్కకు కూడా భోగం లేదు. కానీ అయినప్పటికీ ఆ కుక్క పట్టినప్పుడు మాత్రం అది చెప్పుతో దెబ్బ కొడితే అది వదిలేస్తుంది అనమాట. అలా ఎప్పుడన్నా జంతువులు మన మీద పడినప్పుడు మనల్ని రక్షించుకోవడానికి ఒక దెబ్బ కొడతాం, తప్పనిసరి అయితేనే చంపుతారు వాటిని. ఏదో మాంసం తినాలనుకుంటే ఒక్క దెబ్బకి చంపుతారు ఏ మేకనో, కానీ అన్యాయంగా కొట్టి కొట్టి కొళ్ళబెట్టి చితకబాదేయటం అది దురన్యాయం కదా. ఈ జంతువులు నీ దగ్గరికి రాలేదు, నీ ముఖం చూడలేదు, కనీసం నిన్ను పడవలేదు, అవి ఎక్కడో వాటి బతుకు బతుకుతుంటే వాటిని ఎందుకు కొట్టావురా? నిన్ను కొమ్ముల జింబెనో కదీశనో నిర్భీతి గోవులం తన్నం కారణమేమి మద్భుజ సనాథ క్షోణి ఏ వేళలందు నేరంబులు చేయరాదెరుగవా ధోర్తత్వము భూమి భృత్సన్నాహంబున నర్చెదవ్వడవు నిన్ శాసించదం దుర్మతి. ఇవి నిన్ను కొమ్ములతో పొడిచాయా? పడవలేదు. కనీసం నీ దగ్గరకు వచ్చాయా? రాలేదు. ఏమీ చెయ్యకుండా తమయంత తాము మంచినీళ్లు తాగుతూ పచ్చగడ్డి తినే ఈ గోవులను ఇంత నిర్భయముగా తన్నడానికి కారణమేమి? నేను రాజ్య పరిపాలనకి వచ్చినప్పుడు ఓ చట్టం చేశాను. ఏమని? నా రాజ్యంలో సాధువులను హింసించకూడదు, దొంగతనం పనికిరాదు, అసత్యం పనికిరాదు, ఆవులను చంపకూడదు, గోవధ నిషేధము, గోమాంసం తినకూడదు అని. అటువంటిది నా చట్టాన్ని ఉల్లంఘించి నా రాజ్యంలో నేను చూస్తూ ఉండగా ఈ గోవులను తండుతావా, హింసిస్తావా, పైగా మహారాజ వేషమా నీ బతుక్కి? దుర్మార్గుడు, అడ్డమైన వాడు పరిపాలకుడు అయిపోవటం వల్లే దేశం ఇలా పాడైపోయింది అన్నాడు. నిజమేనండి, అనకూడదు. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో మనం పనికిమాల వాళ్ళు ఎన్నుకుంటున్నారు, సిగ్గు ఎగ్గు లేనటువంటి వాళ్ళని, వీళ్ళ వల్లే దేశం పాడైపోతుంది. మనం కన్ను తెరచి మన ధర్మాన్ని రక్షించేవాడికి ఓటేస్తే ఎప్పుడు దేశం బాగుపడేది. ఇప్పటికే మీరు బాగా కీలరి పెట్టవలసిన వాడికి వాత పెట్టారులేండి. కానీ ఇంకా కొంత పొరపాటు చేశారు. సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే ఎప్పటికైనా అది ప్రమాదమే. మన ధర్మాన్ని నిలబెట్టేవాడిని ఎన్నుకోవాలని శాస్త్రం చెబుతున్నది. లేకపోతే ఇలాంటి పాపాత్ములు పెరిగిపోతారు. ఇదిగో ఇప్పుడే నిన్ను శిక్షిస్తాను అని పలికి ఆ తర్వాత కోదండాన్ని ఒకసారి ధనుష్టంకారం చేశాడు. ధనుస్సుని ఇలా ఎక్కుబెట్టి లాగి వదిలిపెట్టాడు అల్లెతాడు. అది పెద్ద శబ్దం చేసింది. అలా శబ్దం చేశాక ఆవుల దగ్గరికి వెళ్ళి, గోమాతలారా మీరు బాధపడకండి, శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించాడు, అప్పటి నుంచి మాకు కష్టాలు వస్తున్నాయి, మా ఆవుల్ని చంపేస్తున్నారు, తినేస్తున్నారు, అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు, మా శాపం మీకు తగులుతుంది అని మీరు మమ్మల్ని చెప్పించకండి. ఆవుల కన్నీళ్లు భూమి మీద పడితే భూమి మీద కరువు వస్తుంది, తిండి లేక అల్లాడి చస్తారు, దిక్కుమాలి బతుకు బతుకుతారు, అందువల్ల మీరు చెప్పించొద్దు అన్నాడు ఆయన. ఇదే మాట్లాడండి, అగణిత వైభవుండగు మురాంతకుడు ఎక్కడ పోయనంచు నివ్వగల కృషించి నేత్రముల వారి కణంబులు తేకుమమ్మలో బెగడకుమమ్మ అన్నాడు. అయ్యో మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసిన మా కృష్ణ పరమాత్ముడు అవతారం చాలించాడు, ఇక మమ్మల్ని ఎవరు రక్షిస్తారని కన్నీళ్లు పెట్టుకోకండి, బాధపడకండి, గోవుల కన్నీళ్లు భూమికి మంచివి కాదు. మీరు చూడండి ఒకసారి, ఆఫ్ఘనిస్తాన్ అడుక్కు తింటోంది, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది, బంగ్లాదేశ్ దిక్కులేక ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? గోవుల్ని చంపు తినడం వల్ల. ఆ ప్రాంతాలు ఎక్కడైనా ఎక్కడెక్కడ గోవధ దొరుకుతుందో అక్కడ ఒక్క రూపాయి మిగలదు, అక్కడ మాట వరుసకు కూడా సుఖంగా ఉండలేరు. అటువంటి ప్రాంతాలు అభివృద్ధి పొందుతూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, ఇతరులని బతకనివ్వరు, చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. ఒక్క భారతదేశంలో ఇంకా అంతో ఎంతో గో సంరక్షణ ఉన్నది కాబట్టి, మహానుభావులు ఇంకా ఉన్నారు కాబట్టి, మనం మాత్రమే ఈ మాత్రం సుఖంగా ఉన్నాం. కానీ కోవిడ్ దెబ్బకి ప్రపంచం అంతా కదిలిపోయింది కదండి. ఎక్కడన్నా శాంతిగా ఉంటున్నారా? ఏ దేశంలో చూడండి, ఎంత డబ్బున్నా కూడా, డబ్బున్నా లేకపోయినా పూర్తిగా గోద్వేషం మీద పెట్టుకున్నవాడు, గోద్వేషం పెట్టుకున్నాడు ఎప్పుడు బాగుపడ్డు. అందుకనే పరీక్షిత్ ఏమన్నాడు, అయ్యో మీరు మమ్మల్ని శపించకండి అన్నాడు, నే రక్షిస్తాను. అర్జున కీర్తి సమేతుణ్ణి, ఇంద్ర చక్రవర్తి యొక్క ముని మనువణ్ణి, ఇంద్రుడి కొడుకు అర్జునుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు ఈయన, కాబట్టి ఇంద్రుడికి ముని మనుముడు అవుతాడు. అటువంటి నేను మిమ్మల్ని రక్షిస్తానని పలికి వరలో నుంచి కత్తి దూశాడు. ఈ కత్తితో నీ తల నరుగుతానంటూ ఆ కలిపురుషుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు వణికిపోయి, రక్షించు రక్షించు మహారాజా, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడిపోయాడు. ఇదేరా మీతో ఉన్న సమస్య, అయితే పాపాలు లేదా పాపాలు చేస్తున్నారు కదా అని చంపడానికి వస్తేనేమో కాళ్ళ మీద పడి రక్షించమంటారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. అయినప్పటికీ శరణు అన్నవాళ్ళని కరుణించమని మా తాతగారు అర్జునుడు చెప్పారు, ఆయన మాట నేను కాదనను, క్షమించాను, కానీ నీలాంటి పాపాత్ముడు నా రాజ్యంలో ఉంటే ప్రమాదం, గోవులకు రక్షణ ఉండదు, ధర్మం ఉండదు, పాపాలు ప్రబలుతాయి, కాబట్టి నీకు నా రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. చంపటం లేదు, నువ్వు కాళ్ళ మీద పడ్డావు కనుక నా రాజ్యంలో మాత్రం నువ్వు ఉండడానికి వెళ్ళలేదు, రాజ్య బహిష్కరణ శిక్ష విధించాను పో అనగానే వాడు చిరునవ్వు నవ్వి, మహాత్మా నేనెవరినో తెలుసా అన్నాడు. నువ్వెవడైతే నాకు ఎందుకే పో అన్నాడే, లేదంటే నేనే కలిపురుషుణ్ణి, ఈ యుగం నాది, ఈ యుగాన్ని పరిపాలించమని బ్రహ్మగారు నాకు పరిపాలనకు సంబంధించిన అధికార దండం ఇచ్చారు. కృతయుగానికి కృతపురుషుడు, త్రేతాయుగానికి త్రేతాపురుషుడు, ద్వాపర యుగానికి ద్వాపర పురుషుడు, లాగే కలియుగానికి కలిపురుషుణ్ణి నేనే అధికారిని, అందరినీ పట్టుకుని పాపాలు చేయించవలసిన బాధ్యత నాది. ఈ సమయంలో నువ్వేమో గెట్టవట్టు అంటే ఎలాగా పో అని, రాజ్య బహిష్కరణ శిక్ష విధించావు కదా అని ఎక్కడికైనా పెడదామంటే సప్త సముద్రములతో కూడిన భూమండలం అంతా నీవే పరిపాలిస్తున్నావు, మొత్తం భూమికి నువ్వు పరిపాలకుడివి, కాబట్టి భూమి మీద నేను ఉండకూడదు, నీ రాజ్యంలో ఉండకూడదంటే భూమి మీద ఉండకుండా ఎలా కుదురుతుంది, కాబట్టి నా రాజ్యంలో నన్ను కూడా ఉండని, నా పరిపాలనలో కొంత స్థలం నాకు ఇయ్యి అన్నాడు. ఆరుదుర్మార్ కూడా నువ్వు కలిపురుషుడు అని తెలిస్తూ ఒక దెబ్బకి నరికేసేవాడిని, అనవసరంగా శరణ అన్నాను, శరణ అన్న వాడిని కరుణించాను, నిన్ను క్షమించాను అని మనసులో అనుకున్నాడు ఆయన. వీడు కలిపురుషుడు అని తెలిస్తే ఇంతలా క్షమించేవాడు కదా ఆయన. సరే తప్పదు, ఇప్పుడు క్షమాపిక్ష పెట్టాడు, రాజ్య బహిష్కరణ విధిస్తేనేమో వాడికి ఉండడానికి భూమి మీద అవకాశం ఉండదు, కాబట్టి వాడికి స్థలం ఇవ్వాలి. అందులో ఇచ్చిన వాటి నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు ఆయన, నాలుగు స్థానములు ఇచ్చాను, ఫలానా స్థలం అని చెప్పను నేను, ఈ నాలుగు పనులు ఎక్కడుంటే అక్కడుండు, నాలుగు రకాల పనులు చేసే చోట ఉండన్నాడు. ఏమిటా పనులు, ద్యోతం పానం స్త్రియ సోనా యత్రాధర్మశ్చతుర్విధ పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ ప్రభుః తతః. ఇప్పుడు వరుసగా అతను అడిగితే నాలుగు స్థానాలు ఇచ్చాడు, ముందు నాలుగు ఇచ్చాడు. ద్యోతం జోద ఉన్న చోట ఉండు, అందువల్ల ఎక్కడ పేకాటరాయిళ్ళు ఉంటే పేకాటాడుకునే వాళ్ళందరి ఇళ్లలో వాళ్ళ నెత్తి మీద కూర్చో. కలియుగంలో అందుకని ఎక్కడ పెడితే అక్కడ మొదలు పెడతారు చూసారా, గ్యాంబ్లింగు, ఆన్లైన్లో రమ్మీలు, కోటి రూపాయలు పోగొట్టుకుంది ఒక ఆవిడ. ఎందుకు చెప్పండి, దేవుడిచ్చిన సొమ్ముని హాయిగా దాచుకోక ఆన్లైన్లో ఏదో గేమ్ పడితే డబ్బులు వచ్చేస్తాయని ఆ గేమ్ మీద పెట్టి సర్వనాశనం అయిపోయినంతా ఏడుస్తూ కూర్చుంది పాప. అప్పుడేమో వినరు ఎవరి మాట, ఎన్నిసార్లు చెప్తున్నారండి ఫోనుల్లో, నాయనారా ఆన్లైన్లో దేన్ని నమ్మకండి, డబ్బులు వస్తాయి, ఇది నొక్కండి అంటాడు, నొక్కితే మీ అకౌంట్లో డబ్బు అంతా వెళ్ళిపోతుంది జాగ్రత్త అని చెబితే వింటలేదు, అప్పనంగా వచ్చి పడిపోతాయి ఇంట్లో కూర్చుని, రహస్యంగా గదుల్లో కూర్చుని ఫోన్ లాంచ్ చేసుకుని లక్షల లక్షలు వచ్చేస్తాయని కొడితే ఎందుకు వస్తాయి, వస్తే మాత్రం ఆ సొమ్ము సొమ్మ, మహాపాపిష్టి సొమ్ము అది, దరిద్రం మరగెందుకండి బాబు, అది పాపంగా సంపాదించింది. ఇప్పుడు నీకు ఆన్లైన్లో ఒకళ్ళ జోదంలో ఒక లక్ష రూపాయలు తగిలినా ఆ లక్ష ఎవడో ఓడిపోయింది పాపం, వాడు ఏడుస్తున్నాడు ఉసూరుమని, కోటి రూపాయలు పోగొట్టుకుంది ఒక ఆవిడ, ఆ కోటి రూపాయల సొమ్ములో నీ అదృష్టం పడి ఒక లక్ష రూపాయలు నీకు ఆన్లైన్లో వచ్చిందనుకో, కానీ ఆ ఏడుస్తున్నాడు సొమ్ము తెలుసా నీకు, ఆ సొమ్ము నీకు జయమా, ఎందుకు ఈ దరిద్రం, కష్టపడి సంపాదించిన రూపాయినే ఆనందం కలిగిస్తుంది, మన వ్యాపారాలు మన ఉద్యోగాలు మనం చేసుకుందాం అన్యాయంగా జోదం ద్వారా వచ్చేది ఎందుకు? జోదం అంటే అది ఎప్పుడూ పాపమే. జోదంలో కలిపురుషుణ్ణి ఉండమని చెప్పాడు పరీక్షిత్తు. ద్యోతం మొదటి స్థానం ఇచ్చిందే జోదం. అందువల్ల ఈ రోజు నుంచి ఆన్లైన్లో ఈ రమ్మీలు, ఈ షేర్లు, కాదు గుడ్లు చేయకండి చేయకండి చేయకండి, చేసి నాశనం అవ్వకండి. నాశనం అయితే వాడి కర్మ మనం ఏం చేయలేము. రెండవది, పానం తాగుడు ఉన్న చోట ఉండు అన్నాడు. అందుకని ఇక పగలు లేదు రాత్రి లేదు, బుడ్డి బుడ్డి తెగబుడ్లు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రపంచంలో కళకళ్ళు ఆడిపోతున్నావు రెండే రెండు ఇప్పుడు తెలుసునా మీకు? ఒకటి బెల్ట్ షాపులు, రెండు దిక్కుమాలిన అవేవో స్నాక్స్ లేకపోతే ఏవో పెడుతుంటాడు బడ్డీ కొట్లు. ఎక్కడ చూసినా అనమాట ఇంట్లో వంట మానేశారు. హాయ్, ఇంట్లో వంట వాడు కొబ్బరి వేసినా నష్టం లేదు, కానీ అక్కడికి వెళ్ళి ఆ చపాతీలు తింటారేటండి. నిన్నేమో మాకు తెలియకుండా వెళ్ళి చపాతీలు ఇడ్లీ తిన్నారట, అందులోనేమో కోడి కూర వేసాడు వాడు. ఏకేం చేస్తాడు వాడు? వాడు షాప్ అది శుభ్రంగా కోడి సూపు మటన్ సూపు వేస్తాడు వాడు. ఇంకా నేను గోమాంసం కలిపింది కూడా వేసి ఉంటాడు మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ లక్షణం అది. ఇవన్నీ తినేయటం కనిపించింది కదని ఎక్కడ చూసినా ఆ ట్యాంక్ బండి నిండా అవే కళకళకళ ఆడుతూ కనపడిపోతుంటాయి. అక్కడ బజ్జీలు వేస్తూ ఉంటే ఆ బజ్జీలను చూడగానే మీకు కుంభీపాక నరకం గుర్తుకురావాలి. ఆ బజ్జీలు ఎప్పటివరకు ఉన్నారు? మాంధాత కాలం నాటి నూనెది. ఆ నూనె ఆ మూకుడులో మరుగుతూ ఉంటుంది, మళ్ళీ అందులో కొత్త నూనె వేస్తాడు. మన కోసం ఫ్రెష్గా నూనె వేస్తాడా పాప? ఫ్రెష్గా ఆవు నెయ్యి పట్టుకొచ్చి నీకోసం బజ్జీలు వేస్తే వాడు అడుక్కు తింటాడు. అందుకని నేను చేస్తాను అనమాట, ఆ నూనె మరగబెట్టి అందులో ఎప్పుడు చూసినా ఆ బజ్జీలే వేస్తాడు. ఈ బజ్జీతో పాటు ఇంకో కొత్త బజ్జీ అతుక్కుంటూ ఉంటుంది. ఈ బజ్జీ తిన్నాక ఇంటికి వస్తే కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా చెప్పండి? అవి తినేయడం, ఈ విధంగా చెత్త చెదారం బయట తినేయడం మహాభయంకరమైన లక్షణాలు ఎక్కువైపోయి. కాబట్టి ఎక్కడ చూసినా ఈ తిండికి వసం పెట్టేటటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి, రెండోది బెల్ట్ షాపులు. అక్కడ ఉన్న జనం ఇంకెక్కడ ఉండరు. ఉపన్యాసంలో గట్టిగా 1000 మంది వస్తే గొప్ప. ఈ ఉపన్యాస వేదిక ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పెడితే మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది చూసారా? అదే అక్కడ గ్యాప్ ఉంటుందేమో చూడండి. అయ్య బాబోయ్ ఏమి షాపులండి అవి, కళకళకళ ఆడిపోతున్నాయి. వసంత ఋతువు కంటే మించిపోయింది అక్కడ అనమాట. వీ సంతదిత అంత ఆ రకంగా సర్వనాశనం చేసేసేటటువంటి చోటకేమో పెడతారు జనాలు కలియుగంలో. కాబట్టి పానం తాగుడు ఉన్న చోట కలిపురుషుణ్ణి ఉండమన్నాడు. తర్వాత స్త్రీయ వేశ్యలు ఉన్న చోట, ఇప్పుడు వేశ్యలు అని అనడానికి లేకుండా ఉంది. పూర్వకాలంలో ప్రత్యేక వాడి కోసం ఒక పేట ఉండేది, ఏది వేశ్యల యొక్క వాటిక, చింతామణి శ్రీహరి కాలంలో. ఇప్పుడు ఎన్ని రకాల నటనలు ఎక్కడ చూసినా అలాగే అయిపోతున్నారు, దరిద్రంగా తయారైపోతారు. శరీరాన్ని డబ్బు కోసం అమ్ముకునేటటువంటి వాళ్ళు తయారైపోయారు. ఏమన్నా అంటే మా బట్టలు విమర్శిస్తామంటారు. ఓసారి తమాషా జరిగిందండి బాబు, నాకు విమానంలో అమెరికాలో మధ్య సీట్ వచ్చింది. లోకల్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, లోకల్ ఫ్లైట్లో ఇటో సీటు మధ్యలో సీటు, ఇటు ఇటు కూర్చున్నారు ఇద్దరు పేదవాళ్ళు. పాపం ఆడవాళ్ళు ఇద్దరు పేదవాళ్ళు, బట్టలు లేవు వాళ్ళకి, కింద ఇంత ముక్క పైన ఇంత ముక్క కట్టు కూర్చున్నారు. మరీ డబ్బులు లేక పేదరికంతో ఉన్నారేమో అని జాలేసి ఈ పైకండువా ఇమ్మన్నాను నేను. పైకండువా ఇస్తే అబ్బాయి ఆ బట్టలు వేసుకోరండి, వాళ్ళు అలాగే ఆ పేదరికం అంటే ఇష్టం అండి అని మా పక్క ఉన్న శిష్యుడు నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు ఇటు చూద్దామన్నా భయం. ఏం చేస్తాం, కట్టుకున్నది బెత్తిరిగొడ్డ, చూడకుండా అటు ఇటు చూడకుండా కదలలేము. అందుకని కళ్ళు మూసుకుని ఇలా జపం చేసుకోవడం. ఆ జపం చేసుకుంటే నిద్ర వచ్చి వేళ మీద పడ్డామంటే కొంప ఉంచేస్తారు పోనీ, అదొక కేసు. మళ్ళీ చెయ్యకూడదు. అప్పటి నుంచి ఏం చేశానమాట, మా శిష్యులకు కూడా వీసా తెప్పించి ఈ గండం నుంచి బయటపడడానికి నేను కిటికీ దగ్గర కూర్చుని ఈ పక్క సీట్లో వాళ్ళు పెట్టామనుకోండి ఈ పాటలు వాళ్ళు పడతారు. పాపం ఆ స్త్రీలను రక్షించే బాధ్యత వాళ్ళకి అప్పగించాను. అందులో చెప్పచ్చేది ఏంటంటే ఇప్పుడు అందుకని ఎందుకు నిద్రని తీసుకెళ్ళడం అంటే ఇది అసలు కారణం. మరీ భయంకరంగా అసభ్యంగా కూర్చుంటే ఏం చేయగలుగుతాం మరి? పైగా ఆ టైంలోనే ఎవడన్నా ఫోటో తీసి నవరంధ్రాలు టీవీ అని ఒకటి ఉంటుంది మనకి, వాడు అది తీసి ఇద్దరు అప్సరసల మధ్యలో అవధాని గారు అని ఫోటో వేస్తాడు మళ్ళీ వాడు. అది మన వాళ్ళు ఏం చేస్తారనమాట, అయ్యి బాబోయ్ పద్మాకర్ గారు ఏదో గొప్ప వారు అనుకున్నావు, ఆయన కూడా ఇలా చూశాడా మధ్యలో కూర్చున్నాడా అంటాం వీళ్ళే. ఏది వైకుంఠానికి తీసుకెడతారని నమ్మిన వాళ్ళే, ఏమో ఏ పొట్టలో ఏ పావుందో వీడు చూసి వచ్చినట్టు అంటాడు. ఎవరిని నమ్మడానికి లేదు ఇప్పుడు ఈ కలియుగంలో. అందువల్ల రామరామ అలాంటి వేశ్యలు ఉన్న చోట ఉండు అన్నాడు. చూసారా అక్కడికి జ్యోతం పానము ఈ వేశ్యా స్త్రీలు. ఇక నాలుగవది సోనా అంటే హింస. అన్యాయంగా ప్రతి జీవిని చంపేయడాన్ని హింస అంటారు. ఉట్టి ఉట్టిన కాలక్షేపానికి మేకల్ని చంపి, గొర్రెల్ని చంపి, కుక్కల్ని కొట్టి, దోమల్ని చంపి, దోమలంటే కనీసం కుట్టి వస్తున్నాయంటే చంపేమంటే అర్థం ఉంది. ఉట్టి ఏమి కాలక్షేపానికి చంపుతారు, అవే అపరాధం చేయకపోయినా. అలా ప్రతి జీవిని అన్యాయముగా చంపటం వల్ల వచ్చే పాపమునే ఉంటారు హింస సోన. కాబట్టి అలాంటి హింస జరిగే చోట ఉండు అని నాలుగవ స్థానం ఇచ్చాడు. అక్కడికి ఎన్ని ఇచ్చాడనమాట, నాలుగు స్థానములు. కొంచెం జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఎందుకు చెప్తానంటే గుర్తుపెట్టుకోవాలి. ద్యోతం, పానం, స్త్రీయహ, సోన. జోదము, త్రాగుడు, వేశ్యా స్త్రీలు, అన్యాయపు హింస జరిగే నాలుగు స్థానములు ఎక్కడుంటే అక్కడుండు అన్నాడు. వాడేమన్నాడు, నాలుగేం సరిపోతాయండి, ఇంకొక్కటి ఇవ్వండి అన్నాడు. పునశ్చ అంటే మరలా, యాచమానాయ యాచించిన కలిపురుషుని కొరకు జాతరూపమదా ప్రభు, బంగారాన్ని ఇచ్చాడు ఆయన. బంగారం అంటే మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వినాలి, ఇది వినకపోతేనే కొన్ని అపార్థాలు వస్తున్నాయి. ఎవరో పెద్ద ఆయన చెప్పేట, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కొనద్దని. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని కాదు అక్కడ చెప్పింది, ఆ లెక్కనైతే మీ మెడలో మీ ఆయన కట్టిన తాళిబొట్టులో కలిపురుషుడు ఉంటాడు. యజ్ఞం చేసేటప్పుడు ఉంగరం లేకుండా చేయకూడదు, ఆ ఉంగరంలో కలిపురుషుడు ఉంటాడు. ఆడవాళ్ళు వేసుకునే బంగారపు గాజుల్లో కలిపురుషుడు ఉంటాడు ఆయన చెప్పిన ప్రకారం. అవునా? అందువల్ల ఆ రకం బంగారం కాదు, మోసముతో సంపాదించిన పాపిష్టి బంగారములో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అనగా ఇప్పుడు ఒక దొంగడు ఉన్నాడు, ఒక ఆవిడ ఎంతో కష్టపడి గొలుసు చేయించుకుంది, ఆ గొలుసునాడు తెంపి కొట్టేసి పట్టిపోయాడు. ఇప్పుడు ఫ్రీ బస్సులు కదా, ఆడవాళ్ళంతా ఎక్కేయటమే, దొరికింది కదా అని వేసేసాం ఓటు. ఈ ఫ్రీ బస్సులో ఆడవాళ్ళంతా ఎక్కేస్తుంటే జన సమర్థంలో ఎవడో కట్ చేసాడు గొలుసు. ఏది 5 రూపాయలు టికెట్ కలిసి వస్తుంది అనుకుంటే 5 లక్షలు గొలిసిపోయింది. పోనీ ఆ గొలుసు పద్మాగర్ గారికి ఇస్తే ప్రవచన మండపానికి పడతాడు కదా, దానికేమో అబ్బే. ఈ గొలుసు పట్టుకుపోయిన వాడు ఏం చేస్తాడు, వీడు ఈ దొంగ బంగారం అని తెలుసు ఎక్కడో చోట అమ్ముతాడు. ఎందుకంటే వాడికి తెలుసు కొంతమందితో ఆలోచన ఉంటుంది, 5 లక్షల రూపాయల గొలుసుని వాడు కేవలం 1 లక్ష రూపాయలకు అమ్మితే కానీ అవతలవాడు కొండ, ఎందుకంటే వాడికి తెలుసు కనుక. అలాంటి కొమ్మక్కై 1 లక్షకు అమ్మాడు. లేదా మీ ఇంటికి వచ్చి, ఏమండి ఇది 5 లక్షలండి అవసరానికి అమ్ముతున్నామండి, 5,000 ఇస్తే చాలండి అని ఇచ్చేస్తే, అమ్మో భలే చీప్గా వచ్చిందని కొనేసాం అనుకోండి, ఈ అన్యాయపు బంగారం కొనడం వల్ల కలిపురుషుడు ఆ బంగారంతో మన ఇంట్లో గడువు పెడతాడు. ఇలాంటి దొంగ బంగారంలో ఇతరులను బంగారం ఉంగరం తాకట్టు పెట్టమని మన దగ్గర పెట్టించుకుని ఆ బంగారం ఖరీదు 1 లక్ష రూపాయలు అయితే 10 రూపాయలు ఇచ్చి చక్రవడ్డీతో మొత్తం కొట్టేసాం అనుకోండి ఆ ఉంగరం. అలాంటి ఉంగరాల్లోనూ ఇలా అన్యాయముగా ఆర్జించినటువంటి సొమ్ముతో కొన్న బంగారములో మాత్రమే ఉంటాడు కలిపురుషుడు. మీలాంటి ధర్మాత్ముల యొక్క బంగారంలో ఉండమన్నా ఉండడు. అలా ఉంటే అసలు ఇంక మీరెవరు బతకలేరు. ఇప్పుడు భార్యామణి మెడలో కడుతున్నాడంటే ఆ బంగారపు మంగళసూత్రం ఎంత కష్టపడితే వచ్చింది అది. అంటే దొంగ పెళ్లి పక్కన ఎక్కండి, దొంగడు దొంగదని పెళ్లి చేసుకోవడం వేరే విషయం, వాడు ఇతరులు తాడిబొట్లు పట్టుకుపోతారు. కానీ మీలాంటి పుణ్యాత్తులు పురాణం వినడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీ కష్టార్జితంతో కొనుక్కుంటారు. అందువల్ల ధర్మపూర్వకముగా సంపాదించిన బంగారంలో ఎప్పుడూ కలిపురుషుడు ఉండడు, అధర్మపూర్వకముగా సంపాదించిన బంగారంలో అలాంటి ధనముతో కొన్న బంగారంతో మాత్రమే ఈ కలిపురుషుడు మన ఇంట్లోకి వస్తాడు. అందుకని ఇటువంటి బంగారం ఇచ్చాడని చెప్పాలి, చెప్పకపోతే కొంపలు వెలిగిపోతాయి. ఈ విధముగా మొత్తం మీద ద్యోతము, పానము, వేశ్యలు, హింస, ఈ అధర్మపూర్వకమైన బంగారము 5 ఇచ్చేశాడు. ఆఖరి ఉన్నారు అధర్మ ప్రభవో కలిహి, అధర్మ ప్రభవ కలిహి. కలిపురుషుడు అధర్మాన్ని పెంచేవాడు, అందుకే ఈ 5 ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయింది, జ్యోతం ఉన్న చోట ఏముంటుందిట, అనృతం. తతోనృతం మదం కామం రజో వైరం చ పంచమము. 5 లక్షణములు మానవులకు వచ్చాయి. జ్యోతం ఉన్న చోట అనృతం అసత్యం ఉంటుంది. జ్యోతం అంటేనే మోసం కదా, అసత్యాలే ఉంటాయి. ఇప్పుడు పేకాటాడేవాడు నిజంగా చెప్పగలుగుతాడా, నిజం పలుకుతాడా, శకుని లేక అన్ని అబద్ధాలే ఆడతాడు. అసత్యములతో జ్యోతం ఉంటుంది. కాబట్టి జ్యోతం ఉన్న చోట భయంకరమైన అసత్యం ఉంటుంది. పానం ఉన్న చోటే ఉంటుంది మదం. తనను తాను ఒళ్ళు మర్చిపోయి పిచ్చివాగుడు అవుతాడు అనమాట. అది మదం అంటారు దాన్ని. తాగిన వాడికి వచ్చే ధైర్యం ఇంకెవడికి ఉండదండి. ఓసారి ఓ తాగుపోతాడు వచ్చాడు నాకు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పాపం భక్తులు ఎవరినో ఒకటి తీసుకొచ్చారు. వాడు తాగుపోతాడని తెలియదు. వాడు కాళ్ళు పట్టుకుని ఏం చెప్పేసావు అంటాడు. ఏం చెప్పానో చెప్పడం, ఏం చెప్పేవా అంటే నేను ఏం చెప్పానో నేను కంగారు పడుతుంటే వాడు ఉద్దేశం బాగా చెప్పేవానో ఏమిటో. అందుకని ఏం చెప్పేవయ్యా, నీకు ఇచ్చేసాను గొలపల్లి అన్నాడు నయ్యం. వాడు సొమ్ములేగా సుజాతిలు నాకు ఇచ్చేస్తాడు వాడు. వాడి సొమ్మేం పోయింది, వాడు లోపల ఇంకో పురుషుడు ఉన్నాడు. ఆహా డైవులో వాడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తున్నాడ, మొత్తం రాసి ఇచ్చేసాను అంతే అన్నాడు అంతే. ఆ విధంగా ఏం మగుతాడో తెలియదు, మదం వచ్చేస్తుంది ఆ టైంలో. ఇంకా వేశ్యలు ఉన్న చోట ఉంటుంది కామం ఉంటుంది. సోన హింస ఉన్న చోట ఉంటుంది రజహ రజోగుణం ఉంటుంది, క్రూరత్వం పెరిగిపోతుంది. హింస చేసేవాడు అంతకంతకంతకి క్రూరుడైపోతాడు. పాప చేపలు కొట్టుకుంటూ ఉంటే ఒక్క దెబ్బకి చంపకుండా వాటికి బూడిద రాసి బర్రు బర్రు అని రాయి మీద అరగదీసి దాన్ని కోసి చంపేస్తాడు. ఎంత క్రూరంగా చంపేస్తారు అనమాట, ఒక్క దెబ్బకి చంపరు పాపం దాన్ని. ఇక పందుల్ని చంపేస్తారండి, ఆ హింసని తట్టుకోలేము అనమాట. మూతి కాళ్ళు కట్టేస్తే అది మూలిగి ఉంటే బతికుండగా నిప్పుల్లో కాల్చేస్తారు, కాల్చి గీకేస్తాడు వాడు. అదే రజస్సు అంటే హింస ఉన్న చోట రజోగుణం, అంతకంతకి ఆ క్రూరత్వాన్ని ఎంజాయ్ చేస్తాడనమాట, అనుభవిస్తాడనమాట ఆనందం. వాడికి దెబ్బ తగిలినా అప్పుడు తెలుస్తుంది, అప్పటిదాకా అలా జీవుల్ని పట్టుకుని హింసిస్తాడు. ఇక బంగారం అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, వైరం విరోధం మొదలవుతుంది. డబ్బు బాగా పెరిగింది, పాప ఇష్టి బంగారం ఇంటి నిండా ఉంది, అందుకని ఈ తల్లికి కూతురున్నా భయమే. తల్లి చచ్చిపోతే మా అమ్మ బంగారం ఎవరికి వస్తుంది, మా అమ్మ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎవరికి వస్తాయని ఆలోచిస్తున్నారు. కానీ తల్లి చచ్చిపోయింది వాడికి వైకుంఠ రావాలి, ఒక్కడ కోరుకుంటారే కలియుగంలో, మీరు ఆలోచించండి ఎంత దారుణం అయిపోయారు. ఇదే వైరం అంటే. దానివల్ల చుట్టుపక్కల వాళ్ళతో విరోధం రాదా, మీకు సోదరులతో విరోధం రాదా? అరే చచ్చిపోయింది పాపం, ఆవిడికి ఉత్తరగతులు ఎవరు ఇద్దాం, వాడికి ఖర్చు ఎవరు పెడతారు, ఆవిడ ఖర్చు గురించి ఆలోచించట్లేదండి. ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో మనుషుల్లో ఎంత క్రూరత్వం పెరిగిపోయిందంటే, ఓ తల్లో తండ్రో చచ్చిపోతే వీళ్ళ కర్మకాండలు చేయడానికేమో పంచుకోవట్లేదు డబ్బులు. ఓ 100,000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుందాం, 2 లక్షలు, ఏది ఈ తగలబెట్టడానికి, దాన ధర్మాలకి, పిండ ప్రదానాలకి. ఈ డబ్బులేమో ఎవరు ఎంత వాటా వేసుకుందామని ఆలోచించకుండా, మా అమ్మ ఒంటి మీద ఉన్న గొలుసు నాది, గాజులు నావి, బతికొండగా ఇంకా పోయాక సరే బతికొండగానే పంచుకుంటారు, చచ్చిపోతే అన్నీ లాగేసుకుంటాం రహస్యంగా. లేదా మా అమ్మ బ్యాంక్ అకౌంట్లు ఎవరి దగ్గర ఉందో, ఆ డబ్బులు బయటకు వస్తాయా లేవా, అవి నాకు మాత్రమే వస్తాయా, ఇతరులకు రావా, ఖర్చేమో వాడు పెట్టుకోవాలి, డబ్బు నీకు కావాలి. దీనివల్ల ఏమవుతుంది, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారా లేదా? ఇదే వైరం అంటే. ఈ పాపిష్టి సొమ్ము ఎక్కడ ఎక్కువ పెరిగిపోతే అక్కడ వైరం పెరిగిపోతూ ఉంటుంది, కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు. ఒక్క 10 రూపాయలు అవతల వాడికి వస్తే వీడికి ఏడుస్తూ ఉంటాడు అనమాట. అన్నదమ్ములు పైకి స్నేహంగా ఉన్నట్టు కనపడతారు కొన్ని చోట్ల, వాళ్ళు కొట్టుకుంటున్నట్టు ఎవరు కొట్టుకోరు బాబోయ్. అవి చూస్తున్నప్పుడల్లా జుగుప్స కలుగుతుంది అనమాట మనకి. కాబట్టి ఈ దొంగ బంగారం వల్ల వైరం పెరిగిపోయింది. ఈ విధంగా అమూని పంచస్థానాన్ని 5 స్థానములివి, 5 స్థానములు కలిపురుషుడు ఉంటాడు, ఆ ఉన్న చోట ఈ లక్షణములు ఉన్నాయి. అధర్మ ప్రభవ కలిహి, ఈ విధంగా కలి అధర్మాన్ని పెంచేవాడు అక్కడ పుడతాడు. ప్రభవుడు అంటే పుట్టినవాడు, ఎక్కడ పుడతాడు కలి? అధర్మం ఉన్న చోట పుడతాడు. ఈ శ్లోకం మళ్ళీ ఇంకోసారి అందరూ అనండి. ద్యోతం పానం స్త్రియః సోన యత్రాధర్మ చతుర్విధః పునశ్చ యాచమానాయ జాతరూపం అదాత్ ప్రభుః తతోనృతం కా మదం కామం రజో వైరంచ పంచమం అమూని పంచస్థానాని అధర్మ ప్రభవ కలిహి. ఈ శ్లోకాలు ఎందుకు ఇన్నిసార్లు చెప్పాను తెలుసా? ఈ శ్లోకములు ప్రతిదినము ఉదయము సాయంత్రము విన్నవాడికి కలిపురుషుడి బాధ ఉండదు అని వరమిచ్చారు భాగవతంలో. కలిపురుషుడు మిమ్మల్ని బాధించలేడు, వాడి వల్ల మీరు నరకానికి పోరు, అందుకని వినాలి. ఇచ్చి ఇంకే ఇవి దాటి రాకు అనగా చాలు, 5 ఇచ్చావు ఇక మొత్తం ప్రపంచం అంతా లాగేస్తానన్నాడు ఆయన. ఈ 5 ఇంటితోటి ఇవ్వవలసినవి ఇచ్చేసావు అన్నాడు. ఆ తర్వాత ఆ విధంగా ధర్మరక్షణ చేసి వచ్చాడు. కొంతమందికి అనుమానం ఉండవచ్చు, వాడిని కావాలంటే చంపచ్చు కదా, ఎందుకు చంపలేదని. కలిపురుషుడు ఎంత దుర్మార్గుడైనా వాడి యుగానికి వాడు అధిష్టాన దేవత కాబట్టి చంపకూడదు. ఇక రెండవది, కలియుగములో అన్ని పాపిష్టి లక్షణములున్న ఒక్క గొప్ప లక్షణం ఒకటి ఉన్నదటండి, ఒక అదృష్టం కూడా కలియుగంలో ఉన్నది, ఒక భాగ్యం ఉన్నది కలియుగంలో. అదేమిటది? మంచి చేస్తాను అన్నంత మాత్రం చేతనే ఆ మంచి ఫలితం మనకు వచ్చేస్తుంది. చేస్తాను అన్నంత మాత్రం చేతనే వస్తుందిట. అనగా భాగవత సప్తాహం చేస్తాను అని సంకల్పించారు, కానీ ఏ కారణం చేతనో చేయలేకపోయారు. కానీ భాగవతం చేయాలి అని కోరారు కదా, కోరినంత మాత్రం చేతనే భాగవతం చేసిన ఫలితం కొంత వస్తుంది మీకు. ఎంత అదృష్టం ఇది మరి కలియుగంలో! చేసినగాని పాపములు చెందవు, ఆపయి పుణ్యకార్యములు చేసేదన్న మాత్రమున చెందును. పాపమైతే చేస్తేనే పాప ఫలితం మీకు వస్తుంది. ఎక్కడో చోట చెప్పులు ఎత్తుకుపోయారు, ఆ చెప్పులు అపహరించిన పాపం అపహరిస్తేనే వస్తుంది. అలా ఏ పాపమైనా పాపము చేశాక పాప ఫలితం మానవులకు లభిస్తుంది. కానీ పుణ్యం అలా కాదు, నేను పుణ్యము చేస్తాను అని సంకల్పించగానే పుణ్యము చేసిన ఫలితం వస్తుంది ఎంతో కొంత. అందువల్ల సులభముగా కలియుగములో తరించవచ్చు. కలియుగంలో ఇది ఒక మంచి ఆలోచన. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలన్నమాట, నేను వీలున్నప్పుడల్లా భాగవతం వింటాను, దానం చేస్తాను, ధర్మం చేస్తాను అనుకోండి. అనుకుంటే, చెయ్యలేకపోయినా చేస్తాను అనుకోవడం వల్లే పుణ్యం వచ్చేస్తుంది అన్నారు. ఇది కలియుగములో ఉన్న గొప్ప అద్భుత లక్షణం. అందుకని ఆ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని కలిపురుషుణ్ణి చంపలేదు. ఓ చోట పువ్వు ఉన్నది, ఆ పువ్వు మీద తుమ్మెద వాలింది, తేనె తాగి పువ్వుని మాత్రం విడిచిపెట్టింది. పువ్వు సున్నితమే, దాన్ని ఏం చేయలేదు, తేనె తాగి వదిలేసింది. కలిపురుషుడు ఒక పువ్వు, ఆ పువ్వులో మంచి చేస్తాను అన్నంత మాత్రం చేతనే పుణ్యం వచ్చే ఒక తేనె ఉన్నది, ఆ తేనె తాగి ఆ తుమ్మెదలాగా పరీక్షిస్తూ కలిపురుషుణ్ణి చంపలేదు అన్నారు భాగవతంలో. మరంద ఉల్లాసముతోడద్రాగి విరుల తెగజోడని తేటిక ఇవ్వడిందని పోతనగారు రాస్తే సంస్కృతంలో వ్యాసుడు సారంగయవ సారభుక్ అన్నాడు. తుమ్మెద పువ్వు మీద వాలుతుంది, పువ్వుని చంపదు, పువ్వులో ఉన్న తేనె స్వీకరిస్తుంది. కలిపురుషుడు పువ్వు అనుకుందాం, ఆ పువ్వులో ఉన్న తేనె ఏది? కలియుగంలో మంచి చేస్తాను అన్నంత మాత్రం చేస్తేనే పుణ్యం వచ్చేటటువంటి లక్షణం తేనె. ఆ తేనెని తాగిన తుమ్మెద పరీక్షిత్తు, అంటే అందులో మంచిని గ్రహించి చెడ్డ వదిలిపెట్టేశాడు. కాబట్టి ప్రతి యుగంలో మంచి చెడ్డ ఉంటాయి, అందులో చెడ్డ పట్టుకోకుండా మంచిని పట్టుకున్నవాడు తరిస్తాడు అని లోకానికి చాటాడు ఆయన. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఒకనాడు ఆయన వేటకు వెళ్ళాడు. భయంకరమైన వేట, అద్భుతంగా సాగింది ఆ వేట పోట. ఎన్ని జంతువుల్లో వేటాడాడు ఆయన. తమాషా పద్యం రాశారు ఇక్కడ, మృగయులు వెచ్చగనాతడు మృగధర మండలమున గల మృగమొక్కడు దక్క అన్య మృగముల గొట్టెన్. చంద్రమండలంలో ఒక మృగం ఉన్నది. మీరు ఎప్పుడు ఆకాశంకే చూస్తే చంద్రుడి యొక్క బింబంలో ఓ జింక కనపడుతుంది, మచ్చ. చంద్రుడిలో మచ్చ చూడడానికి కొంతమంది కుందేల్లో ఉందని, కొందరు జింకలో ఉందని అంటారు. అందుకని ఆయనకి మృగాంకుడు అని పేరు, అనగా జింక వంటి చిహ్నం కలిగినవాడు, జింకని తనలో మచ్చగా కలిగినవాడు మృగాంకుడు. అదే కుందేలు వంటి చిహ్నం కలిగితే ఏమంటారు అన్నమాట, అప్పుడు ఆయన శశాంకుడు అంటారు. శశము అంటే కుందేలు, శశాంకుడు కుందేలు వంటి ఒక మచ్చ కలిగినవాడు. చంద్రుడిలో మచ్చ కొందరికి కుందేలులాగా, కొందరికి జింకలా కనపడుతుంది, కనుక ఇటు మృగాంకుడు శశాంకుడు అన్నారు. అంకము అంటే చిహ్నము, మచ్చ. శశాంకుడు శశము వంటి మచ్చ కలిగినవాడు, మృగాంకుడు మృగము వంటి మచ్చ కలిగినవాడు. కాసేపు అందులో అది జింక అనుకుందాం. ఈయన వేటాడుతూ ఉంటే చంద్రమండలానికి వెళ్ళడం కుదరదు కనుక ఆ చంద్రుడిలో ఉన్న జింక తప్ప మిగతా జింకల్ని వేటాడాడు అంటే అంత బాగా వేటాడాడు అని అర్థం అనమాట. అన్ని రకాలుగా జంతువులను వేటాడాడు. వేటాడి వేటాడి అలిసిపోయాడు. మంచినీళ్ళు తాగాలి అనిపించింది. ఆ సమయంలో అక్కడ మంచినీళ్ళు ఇవ్వడానికి మన గొల్లపల్లి వాళ్ళు లేరు, ఉండుంటే పక్కన మంచినీళ్ళు పెట్టేవారు. ఇటో ఇటో ప్రస్తుతానికి నాకు కూడా పెట్టలేదులేండి, అది నా అదృష్టం. అంటే నేను వేటకెళ్ళలేదు కదా, అందువల్ల నాకు అవసరం లేదనుకున్నారు ఈ పూటకి. పాపం దాహం వేసి మంచినీళ్ళు మంచినీళ్ళు అని చూస్తే అక్కడ శమీకుడు అనే ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. పైగా అది కౌశికీ నదీ తీరం, కౌశికీ నదీ తీరములో ఈ శమీక మహర్షి ఆశ్రమం అన్నది. నదిలోకి వెళ్ళి కౌశికీ నదిలో నీళ్లు తాగచ్చుగా. కౌశికీ అంటే ఇప్పుడు కోసి అంటారు అన్నమాట హిందీ వాళ్ళు. ఇప్పటికీ అది గంగానదికి ఉపనది, గంగలో కలిసిపోతూ ఉంటుంది. కాలం కలిసి రాకపోతే పక్కనున్న నది కనపడదట. నిజంగా పక్కనే ఉన్న నదిని చూసి అందులో కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు తాగి వెళ్ళిపోవచ్చుగా. కానీ దురదృష్టం, శాపానికి గురయ్యే అవకాశం ఉన్నప్పుడు ఆ నది కనపడలేదు. అదే గర్గభాగవతంలో ఏమన్నారో తెలుసా, కనపడకపోవడం కాదు, దేవతలే కాసేపు ఆయనకి కనపడకుండా చేశారు ఆ నదిని అన్నారు. ఎందుకని, కనపడకుండా ఉంటే శాపానికి గురవుతాడు, గురైతే భాగవతం సప్తాహ దీక్షతో వింటాడు, అప్పుడు భూలోకంలో ఉన్న మానవులకి భాగవత సప్తాహం లభిస్తుంది, తద్వారా అందరూ తరిస్తారు. అప్పుడే పద్మాకర్ గారు గొల్లపల్లి వచ్చి ఈ వంకతో భాగవతం చెబుతారు, దానివల్ల వీళ్ళు తరిస్తారు. ఇవి అందరూ ఇంతమంది తరించాలంటే పరీక్షకి శాపం రావాలి. అందుకనే కాసేపు ఆ నది కనపడలేదు. ఈయనకి దాహం ఎక్కువైపోయి శమీకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆశ్రమానికి బయట శమీకుడు ఓ చెట్టు కింద కూర్చుని ఇలా శిరస్సు మీద జటాజోటాలు బంధించబడి ఉన్నాయి, ఆ జటాజోటాలు కూడా చిగురుటాకుల్లో ఉన్నాయి, చేతుల మీద చేతులు వేసుకుని ధ్యానంలో ఉన్నాడు, పరమ ధ్యానంలో ఉన్నాడు, సమాధి స్థితిలో గడిపోయాడు ఆయన. ఆయనకి ప్రపంచం తెలియడం లేదు. అటువంటి స్థితిలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి మహాత్మా కసిని మంచినీళ్ళు ఇవ్వండి, దాహంగా ఉంది అంటే ఆయన మాట్లాడలేదు. మనవాళ్ళు అంటే 100 సార్లు అటు ఇటు కదులుతుంటారు ఉపన్యాసం నిలవకే, ఇది మన లక్షణం. కానీ ఆయన పరమ సమాధి నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి ప్రపంచం ఏం తెలియటం లేదు, అలా పరమాత్మలో లీనమైపోయాడు. ఇది తెలియక కుదిపాడు, అయినా కదలలేదు. కోపం వచ్చింది పరీక్షత్తుకి, కారణం కలిప్రభావం. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడుతనున్నవాడు, చే సన్నలనైన రమ్మన్నడు చల్లని నీటి నొసంగబోడు. ఈ బ్రాహ్మణుడికి ఎంత అహంకారం, కళ్ళు మూసుకుని గర్వంతో ఉన్నాడు, తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నాడు. నేను వచ్చినప్పుడు మహారాజుని కదా, ఇన్ని మంచినీళ్ళు ఇవ్వచ్చు కదా, ఇలా రమ్మని పిలవాలి, చేత్తో చల్లని నీరు ఇవ్వాలి. మహారాజైనా కాకపోయినా దాహంతో ఉన్నవాడు ఎవడొచ్చినా వాడికి నీరు ఇవ్వడం ఋషుల యొక్క కర్తవ్యం, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళ కర్తవ్యం. అయినా ఇతడు మంచినీళ్ళు ఇవ్వక నిష్ఠాగరిష్ఠుడిలాగా తపస్సు చేస్తున్నట్టు నటిస్తాడా. వీడికి గర్వభంగం చెయ్యాలని భావించి అన్యాయంగా కోపం తెచ్చుకున్నాడు. నిజానికి అసలు అలాంటి కోపం పరీక్షిత్తుకి రాదు. పోయిన అవతలవాడు కూడా పాపిష్టివాడు కాదు, తపస్శాలి. ఆయన గొప్పవాడే, ఈయన గొప్పవాడే, కాలప్రభావం. అందువల్ల ఏమైపోయింది, అటు ఇటు చూసి ఆ పక్కన చచ్చిపోయిన పాము ఉంటే ఆ పాముని వింటి కొనతో ఎత్తి మెడలో కండువ వేసినట్టు వేసి వెళ్ళిపోయాడు. దండ వేసినట్టుగా వేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. మెడలో పాము పడినప్పటికీ మెలకు రాలేదు ఆయనకి, అది నిష్టంటే. ఈయన అలా వెళ్ళగానే ఎదురుగుండా కౌశికీ నది కనపడింది. ఆ కౌశికీ నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి మంచినీళ్ళ దగ్గర వెళ్ళిపోయాడు. ఇది కొంతమంది మునిబాలకులు చూశారు. వాళ్ళు ఈ శమీకుడి కొడుకు శృంగి దగ్గరికి వెళ్ళారు. ఈ శమీక మహర్షి కొడుకుల్లో పెద్దవాడి పేరు శృంగి. వాడు కుర్రాడు, తపస్శాలి, తపస్సు చేసినవాడు, మహిమ కలిగినవాడు, కానీ శాంతం తక్కువ, క్రోధం ఎక్కువ, ఉద్రేకం ఎక్కువ. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఎవరో మహారాజ వేషంలో ఉన్న ఒక ఆయన వచ్చాడు, మీ నాన్నగారి మెడలో పాము వేశాడు, అది చచ్చిందో బతికిందో, అది మీ నాన్నని కాటేస్తుందేమో చూడు అనగానే వాడు వెనక ముందో చూడకుండా ఆగ్రహోదగ్గరుడైపోయి కౌశికీ నదిలో దిగి ఆచమనం చేసి కాసి నీళ్లు చేతిలోకి తీసుకుని, ఏ దుర్మార్గుడు మా నాన్న మెడలో చచ్చిపోయిన పాము వేశాడో వాడు నేటికి 7వ రోజు 7 అహోరాత్రముల లోపు తక్షకుడనే పాము కాటు తిని మరణించుగాక హరిహరాజులు అడ్డంపైన చచ్చుగావుతా అన్నాడేకంగా. ఏది హరిహరాజులు అడ్డమైన అన్నాడేకంగా. బ్రహ్మ విష్ణువు, బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురులో ఎవరు అడ్డమైనా సరే ఏకంగా, త్రిమూర్తులు అడ్డమైన అతడు చచ్చుగాక అని శాపం పెట్టేశాడు. పెట్టి అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి మెడలో పాము, ఆ పాము తోడుగానే భయం వేసింది. ఇంత శాపం పెట్టిన వాడికి పాము అంటే భయం, అందుకని చేత్తో తీయలేక ఈ పాము అంటే నాకు భయం, అది బతికిందో చచ్చిందో, ఒకటి చచ్చినా మళ్ళీ బతికితు మా నాన్నని కాటేసి చంపుతుందేమో, ఎవరైనా వచ్చి తీయండి అని ఏడవడం మొదలు పెట్టగానే ఆ ఏడుపుకి సమీకుడికి వెలుగు వచ్చింది. మెడలో పాము తీసి అవతల బారవేసి, ఈ పాము ఎలా వచ్చిందంటే ఎవడో వేశాడు నాన్న, నేను వాడికి తగిన శాస్తి చేశాను, ఏడో రోజు సూర్యాస్తమయంలోపు వాడు చచ్చిపోతాడు అనగానే ఈయనొక్కసారి కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆయనకు అర్థమైంది దివ్య దృష్టి వల్ల. వెంటనే కళ్ళు విప్పి కొడుకుని మందలించాడు. ఎంత పాప పని చేసావు నాయన అన్నాడు. ఆ వచ్చినవాడు పరీక్షిత్తు, నిరంతర హరినామ సంకీర్తన పరాయణుడు, ధర్మమూర్తి, అసలు అధర్మం ఎరగడు. తల్లి కడుపులో ఉండగానే అశ్వత్థామ బ్రహ్మశీర్షం వల్ల చచ్చిపోతే కృష్ణ పరమాత్ముడు బతికించాడు. ఆ ధర్మాత్ముడు ఈ భూమిని పరిపాలిస్తున్నాడు కాబట్టే కలిపురుషుడు భయపడి దాక్కున్నాడు. ఇప్పుడు కలిని అదుపులో పెట్టిన రాజుని నువ్వు తొందరపడి చచ్చిపోవాలని శాపం పెట్టావు, ఆయన చస్తే కలిపురుషుడికి విజృంభిస్తాడు. విజృంభిస్తే ఇంకేముంది, మొత్తం భూమండలం అంతా పాపాత్మలతో నిండిపోతుంది. నీ వల్ల కలిపురుషుడు తొందరగా విజృంభించేవాడు అయిపోయాడు, ధర్మాన్ని నాశనం చేసేసావు కదరా, ఎంత పాపిష్టి పని చేసేవరా అని బాధపడిపోయి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ శాపం వెనక్కి తీసుకో అనగా, నాన్న నేను శాపం ఇవ్వగలను కానీ వెనక్కి తీసుకోలేను, నాకు ఆ శక్తి లేదన్నాడు వాడు. నేను వస్తువుని పాడు చేయగలను, బాగు చేయలేనన్నాడు. అప్పుడు తండ్రిగారు సర్లే, ఏదో ఎలా జరగాలో అలాగే జరుగుతుందని కొంతమంది శిష్యుల్ని పిలిచి మహారాజు గారి ఇంటికి వెళ్ళేలోపు ఆయనకి వార్త చెప్పండి అనగా పరీక్షిత్ గారు ఈ వార్త విన్నాడు. ఆయన కావాలంటే శృంగిని శపించగలడండోయ్, అంత శక్తి ఉన్నవాడే, కానీ శాపం పెట్ల, శాపం పెట్టి నా తపశ్శక్తి ఎందుకు పాడు చేసుకోవాలి, నేను ఆ శాపాన్ని అంగీకరిస్తాను అనుకుని ఆ తర్వాత మనస్సులో ఆలోచన చేశాడు. ఎందుకు వేటకు వెళ్ళాను, వెళ్ళిన వాడిని తిన్నగా ఉండక మంచిరాళ్ళ కోసం ఋషీశ్వరుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళిన వాడిని ఆయన సమాధిలో ఉంటే ఆయనేదో తప్పు చేశాడనే కోపంతో మెడలో చచ్చిన పాము వేసుకుని ఎందుకు అవమానం చెయ్యాలి, దానివల్ల కదా ఆయన కుమారుడు కోపగించి శాపం పెట్టాడు, ఇదంతా కాలప్రభావం అనుకున్నాడు. ఇక జీవితం మీద విరక్తి కలిగింది. జనమేజయుడికి పట్టాభిషేకం చేశాడు. హుటాహుటిని మధ్యాహ్నంలోపు గంగాతీరానికి వెళ్ళిపోయాడు. అదే ఇవాళ సుఖస్థల్ అని పిలువబడుతున్నది. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళే చోట ముజఫర్పూర్ అని ఉంటుంది అక్కడ, ఆ ప్రాంతంలో అక్కడ ఈ సుఖస్థల్ ఉన్నది. గంగాతీరం అద్భుతమైన ప్రాంతం, ఇప్పటికి 5 సార్లు అక్కడ భాగవత సప్తాహం చేశాం, రేపు రాబోయే జూన్లో కూడా మళ్ళీ భాగవత సప్తాహం అక్కడ చేస్తున్నాం, చాలా అద్భుతమైన కార్యక్రమం. అదిగో అక్కడికి వెళ్ళిపోయి దాన ధర్మాలన్నీ చేసి ప్రాయోపవేశం చేశాడంటే 7 రోజులకి ఆహారము తినను, కట్టుకున్న వస్త్రాన్నే తడిపి స్నానం చేసి దాంతో జపం చేసుకుంటాను, ఇంకా అన్నం తినడు, కేవలం జలప్రాసన తప్ప అని నిర్ణయించుకుని అక్కడ కూర్చున్నాడు. పరీక్షిత్తు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు, ఈ 7 రోజులు ఆహారం తినకుండా భగవంతుని స్మరణ చేస్తూ మోక్షం పొందడానికి గంగాతీరానికి వచ్చాడనే విషయం ఋషులందరికీ తెలిసిపోయింది. ఎక్కడెక్కడి నుంచో ఈ కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, అగస్త్యుడు, అగస్త్య భ్రాత అయిన సుదర్శనుడు మొదలైన మహర్షులంతా 1,000,000 మంది అన్ని ప్రాంతాల నుంచి తపశ్శక్తితో కన్ను మూసి తెరిచేలోపు వచ్చేసారు అక్కడికి. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి కారులో వస్తే కూడా 3 గంటలు పడుతుంది, కానీ వాళ్ళు ఇలా కన్ను మూసి తెరిచేలోపు వచ్చారు. అది వాళ్ళ తపశ్శక్తి. వాళ్ళంతా రాగానే అందరికీ లేచి నిలబడి నమస్కరించాడు ఆయన. మహాత్ములారా, ఇంకా 7వ రోజు నేను వెళ్ళిపోతాను, ఈ 7 రోజులలో నేను మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలో మార్గాన్ని చెప్పండి అనగా వాళ్ళు చెప్పారు. కొందరు ఏమన్నారు, హరే రామ హరే కృష్ణ అనుకుంటే చాలని. మరి కొంతమంది ఏమన్నారు, దాన ధర్మాలు చేయమన్నారు. మరి కొంతమంది ఏమన్నారు, పలానా పురాణం వినండి అన్నారు. ఇవేమి చెప్పినా ఆయనకి సంపూర్ణమైన ఆనందం ఇంకా కలగడంలా. సరిగ్గా ఆ సమయం వరకు వేదవ్యాసుని కుమారుడు సుఖయోగీంద్రుడు వచ్చాడు. ఆయన ఎప్పుడు చూసినా 16 ఏళ్ల బాలుడిలాగే ఉంటాడు. ఓన అంటే తక్కువ, 16 కంటే కొంచెం తక్కువ కుర్రాడిలా ఉంటాడు. ఆయనకి ఇంక వయస్సు రాదట. ఎప్పుడు చూసినా 15 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు, అంటే నాలాగా. అలా నిరంతరం హిమాలయాల్లో అట్లా సంచరిస్తూ భాగవతం చెబుతూనే ఉంటాడు. ఆయనను చూస్తే మోక్షకాంత కూడా వరిస్తుందంటే ఇంకా తక్కిన కాంతలు వరించడంలో ఆశ్చర్యం ఉంది. అంత అందంగా ఉంటాడు పైగా. అదేంటో తెలియదండి, ఆ రోజుల్లో సుకుడు, ఈ రోజుల్లో నేను, ఇలా కొంతమంది అందంగా ఉంటామని పెద్దలు అంటూ ఉంటారు, నాకైతే వివరం తెలియదు. కానీ ఆయన చూడగానే అందరూ, ఆయనకి వ్యాసుడు కూడా లేచి నిలబడ్డాడు, కన్న తండ్రి కూడా లేచి నిలబడ్డాడంటే ఆయన ఎంత గొప్పవాడు ఇప్పుడు మీకు అర్థమైందా? అందరూ లేచి నిలబడగానే సుకుడికి తన స్థానం ఇచ్చి పరీక్షిత్ ఆయన పాదపూజ చేసి దగ్గర కూర్చున్నాడు. కూర్చుని, మహాత్మా నాకు మోక్షం ఎలా వస్తుందో చెప్పమనగా అందుకే వచ్చాను. ఆయన ఎన్ని చేసినా భాగవతము వలె వెంటనే మోక్షం ఇచ్చే గ్రంథము ప్రపంచములో మరొకటి లేదు. కాబట్టి 7 రోజుల్లో నువ్వు భాగవతం విను. పైగా నువ్వు అదృష్టవంతుడివి. ఎందువల్ల? విప్రుడి శాపం వల్ల 7 రోజులు గ్యారంటీగా బతుకుతావు. 7 రోజులు నీకు చదువురాదు, 7వ రోజు తప్ప. అవునా? అంటే 7 రోజులు ఖచ్చితంగా బతుకుతావు. కానీ ఈ మానవులలో రేపేం జరుగుతుందో ఎవరికైనా తెలుసు. ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు ఏదో మనం బతుకుతాం అనుకుంటున్నాం తప్ప. మా తమ్ముడు ఎల్ఐసి చేయరా, 25 ఏళ్ల తర్వాత డబ్బులు వస్తున్నాడు. 25 ఏళ్ల దాకా బతకదు నేను? అఫ్కోర్స్ బతకచ్చు, 36 ఏళ్ళు బతుకుతామేమో, కానీ మనకు గ్యారంటీ లేదు. కాబట్టి ఏ భీమా లేదు మనకు అనుకున్నాం. కానీ ఆయనకు మాత్రం 7 రోజులు బతికే అవకాశం ఉందంటే, నాయన ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు, కానీ నీకు మాత్రం 7వ దినము వరకు మృత్యువు రాదు కనుక 7 రోజులు ఖచ్చితంగా బతుకుతావు కనుక నువ్వు మోక్షం పొందడానికి అర్హుడివే. ఈ 7 రోజులు సద్వినియోగం చేసుకో. 7 రోజులు ఎక్కువ మోక్షం పొందడానికి. పూర్వం ఖట్వాంగుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు ఖట్వాంగుడు, చాలా గొప్పవాడు. ఆ మహాత్ముడు ఎవరి వైపు ఉంటే వారికి విజయం వస్తుంది. ఒకసారి దేవదానవులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలంతా దానవుల చేతిలో ఓడిపోయారు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, మాకు విజయం లభించాలంటే ఏం చెయ్యాలనగా, ఖట్వాంగుడిని పట్టుకోండి, ఖట్వాంగుడు ఎటు ఉంటే అటు విజయం అన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళంతా ఖట్వాంగుడి బతిమాలేరు. ఆయన దేవతల రథంలో కూర్చుని వాళ్ళకి సాయం చేసి రాక్షసుల్ని చంపి వారికి విజయం ఇచ్చాడు. అప్పుడు దేవతలు సంతోషించారు. మహారాజా, నీ వల్ల మాకు దానవుల పీడ పోయింది, విజయం వచ్చింది, నీకేం వరం కావాలో కోరుకు ఇస్తామంటే నాకు మోక్షం కావాలి అన్నాడు ఆయన. మేము ఇవ్వలేము అది, హరి తప్ప మోక్షం మేము ఇవ్వలేము అనగా, సరే మీరు మోక్షం ఇవ్వలేరు కాబట్టి నా ఆయువు ఎంతో చెప్పండి అన్నాడు. 2.5 ఏళ్ళు నీ ఆయువు అన్నారు వాళ్ళు. వెంటనే నాకు విమానం ఇవ్వండి అని విమానం ఎక్కి దివ్య విమానంలో భూలోకానికి వచ్చి అందరికీ తన దానం చేసి కొడుక్కి పట్టాభిషేకం అంత క్షణాల్లో చేసేసి వెంటనే హరినామస్మరణ ఉన్న భాగవతంలో ఉన్న కొన్ని శ్లోకాలు చదువుకున్నాడు. భాగవతంలో శ్లోకాలు చదువుతూ ఉండగా వైకుంఠం నుంచి దివ్య విమానం వచ్చింది, విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. 2.5 ఘడియలలో భాగవత శ్లోకాలు చదువుకున్న పుణ్యం వల్ల ఖట్వాంగుడు వైకుంఠానికి వెడితే ఈ 7 రోజుల్లో భాగవతాన్ని నువ్వు ఎక్కువ వినగలవు కనుక ఇలా విన్న నీకు ముక్తి రాకుండా ఎందుకుంటుంది, అందువల్ల భాగవతం విను అన్నాడు ఆయన. అప్పుడు ఆనందపడి ఆయన ద్వారా భాగవతాన్ని విన్నాడు. ఈ విధంగా భాగవతం మళ్ళీ సప్తాహ దీక్షతో సుఖస్థలంలో జరిగింది. ఆనాడు సుకుడు పరీక్షిత్తుకి చెబితే అభినవ సుకుడు, ఈ సుఖస్థలంలో మీకు సుఖంగా ఉండేలాగా పురాణం చెప్పడం మొదలుపెట్టారన్నమాట. ఇలాగే మనం ఇంకా 6 రోజులు, 6వ రోజు ఆఖరి రోజు 10 గంటలు దాటేకే ఉండదు, కానీ మిగతా రోజుల్లో పొద్దుట సాయంత్రం 2 పూట్ల కూడా శ్రద్ధాశక్తులతో పురాణం ఎదురు. కానీ వాళ్ళు చదివేవాళ్ళు చదువుతూనే ఉంటారు. అపూర్వమైన శ్రీకృష్ణ పరమాత్మని లీలలు ముందు ఇహం తర్వాత పరము ఇస్తాయి. భగవంతుడి నాటికి మిమ్మల్ని అనుగ్రహించి సప్తాహం చేసే భాగ్యం మీకు, ఆ సప్తాహ దీక్షను కొనసాగించి పురాణం చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ మీ అందరూ కూడా కారణజన్ములు. మీ కారణజన్ములందరినీ రఘురామ శర్మ గారు ఒక చోట చేర్చారు. ఆయన పట్టుదల చాలా గట్టిదండి బాబు. ఈ డేట్ ఇచ్చేదాకా నిద్రపోలేదు ఆయన. అంటే ఈ డేట్ ఇచ్చేదాకా నిద్రపోలేదంటే రాత్రిపూట పడుకోలేదని కాడ అక్కడ నిద్ర మళ్ళీ కొందరు అనుమానం అయితే ఇన్నాళ్ళు నిద్రపోలేదని. నిద్రపోవటం అంటే అక్కడ ఆ పని అయ్యేదాకా దాని మీదే దృష్టి పెట్టడానికి అదొక ఈడియం అన్నమాట. అందువల్ల భగవంతుడు ఆయనకి మీకు అందరికీ కూడా ఎల్లవేళలా శుభయ చేకూరుస్తారు. ఏంటండి మీ సందేహం? గురి అయ్యాడని అంటారా? ఏమండి దొంగాడిని దొంగాడని తెలుసు కూడా ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? వాడు దొంగాడని తెలుసు, నేను దొంగాడిని నన్ను రక్షించండి అంటే వాడిని నమ్మి ఇంట్లో పెడితే దొంగాడు వాడు. కలిపురుషుడు పాపాత్ముడని వాడికి 5 స్థానాలు ఇవ్వాలని ఆయన నిర్ణయించాడు. వాడు ఏదో రకంగా సమయం చూసి పాపం చేయిస్తాడో తెలుసు, అయినా వాడిని నమ్మి ఉండనిచ్చిన పాపం అనుభవించాడు ఆయన కూడా. మరి ఇక రెండవది దొంగ బంగారంలో ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను, పాపిష్టి బంగారంలో ఉండమని చెప్పాడా? ఆ పాపిష్టి బంగారం అనుకోకుండా పరీక్షిత్తు దగ్గరికి వచ్చిందండి. అది దానికి గల కారణం ఎక్కడ పడితే అక్కడ ఉండదు, కేవలము గర్గ భాగవతంలోనే ఉంటుంది. భాగవతంలో ఉండదు అది. గర్గుడు కూడా ఒక భాగవతం రాశాడు, అందులో విచిత్రమైన కథ ఉన్నది. జరాసంధుడు 16,000 మంది రాజుల్ని చెరసాల్లో పెట్టాడని తెలుసు మీకు అందరికీ. ఆ రాజులందరినీ చెరసాల్లో పెట్టి వాళ్ళ కిరీటములన్నిటినీ తీసి అందులో ఉన్న బంగారంలో కొంచెం కొంచెం కత్తిరించి ఆ బంగారంతో ఒక కిరీటం చేయించుకున్నాడు వాడు. ఈ కిరీటమును దేనితో శుద్ధి చేశాడు? బంగారాన్ని ఎప్పుడు కూడా ఆవు పాలతో పంచామృతాలతో గంగాజలంతో శుద్ధి చెయ్యాలి. కానీ వాడు క్రూరుడు, రోజు ఒక్కొక్క రాజకుమారుడి చెయ్యో కాలో గుండె దగ్గరో కోసి ఆ నెత్తురు పళ్ళెంలో పట్టి ఆ నెత్తుడితో ఈ కిరీటాన్ని అభిషేకం చేశాడు. దాదాపు 300 మంది అలాగా, కొందరు గాయపడ్డారు కొందరు చచ్చిపోయారు. 16,000 మందిలో 300 నుంచి 500 మంది దాకా పాపం పోయారు. ఇక మిగతా వాళ్ళని కృష్ణ పరమాత్మ రక్షించాడు. అలాగా భీముడిని తీసుకొచ్చి వాడిని చంపించి మిగతా వాళ్ళందరినీ విముక్తులు చేశాడు. అలాంటి భైరవ పూజ చేసేటవాడు మీరు చూడండి, సభాపర్వంలో ఉంటుంది అది. వాడు ఎంత దుర్మార్గుడో, ఆ రాజుల రక్తంతో శివుడికి అభిషేకం చేశాడండి. అందుకే శివుడికి కోపం వచ్చింది వాడి మీద. శివుడికి పంచామృతాలో గంగాజలమో వాడితో అభిషేకం చేయాలి తప్ప పొరపాటు కూడా రక్తంతో అభిషేకం చేస్తే ఆయనకు ఆగ్రహం కలుగుతుంది. ఈ భీకరమైన పాపిష్టి పూజ వల్లే ఆ దుర్మార్గుడికి ఆ అకాల మరణం వచ్చింది. వాడిని జరాసంధుని చంపేశాక భీముడు వాడి ఖజానా తెరిపించాడు. ఆ ఖజానాలో ఈ కిరీటం కనపడింది. ఆ కిరీటం తీసి నెత్తి మీద పెట్టుకోపోయాడు, ఇది విజయ చిహ్నంగా. అప్పుడు కృష్ణుడు చేయి గట్టిగా పట్టి, వద్దొద్దు, ఈ కిరీటం హింసతో కూడిన కిరీటం, మహారాజుల యొక్క బంగారం కత్తిరించి కిరీటం చేసి ఆ రాజుల రక్తంతో అభిషేకం చేశాడు ఆ దుర్మార్గుడు. అందులో ఈ కిరీటంలో కలిపురుషుడు ఉంటాడు, ఇది నెత్తి మీద పెట్టుకుంటే వాడికి అకాల మరణం వస్తుంది అన్నాడు. దాంతో భీముడు హడిలిపోయి నెత్తి మీద పెట్టుకోకుండా, సరే కిరీటం శిరస్సులు ధరించరు కానీ ఈ కిరీటాన్ని విజయ చిహ్నంగా, అంటే జరాసంధుడిని నేను చంపాను అనే విషయం లోకానికి తెలియజేయడానికి సీలేసి ఖజానాలో పెడతానన్నాడు. అది ఖజానాలో పెట్టిన ప్రమాదం రబాబట్టి వినిపించుకోకుండా దాన్ని తీసుకొచ్చి కోశాగారంలో ఒక గుడ్డలో మూటగట్టి సీలేసి ఇది జరాసంధుడిని చంపి విజయ చిహ్నంగా భీముడు తెచ్చిన కిరీటం అని అక్కడ పెట్టాడు. విషయం ఎవరికి తెలియదు, అది నెత్తి మీద పెట్టుకుంటే ప్రమాదం అని. కర్మయోగం వల్ల పరీక్షత్తు వేటకు వెడుతున్నప్పుడు ఆ కిరీటమును నెత్తి మీద పెట్టుకున్నాడు. దాంతో కలిపురుషుడు వచ్చి అందులో కూర్చున్నాడు. దానివల్ల ఆయన శమీకుడి మెడలో పాము వేశాడు, దానివల్ల శాపానికి గురైపోయాడు. ఈయన్ని జరగకపోతే భాగవతం చెప్పడానికి గొల్లపల్లి నేను రాను. ఇది ఈ భాగవతం జరగాల్సిందే, ఈ భాగవతం అంతా ఇంతే. అందువల్ల మొత్తం మీద చెప్పే కార్యకారణ సంబంధం దాన్ని అదుపులో పెట్టడం ఎవడి వల్ల కాదు, జరిగేది ఏం జరగాలో అది జరుగుతుంది కొన్ని విషయాల్లో. ఇక రేపటి నుంచి ఆ పరమాత్మ యొక్క లీలలు పరీక్షత్తుకి ఆయన చెబుతూ ఉంటాడు, మీరు కూడా విందురు కానీ ఒక క్షణకాలం హరినామస్మరణ చేసుకున్నాక పొద్దున్నలాగే క్రమశిక్షణతో వరుసగా వచ్చి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోండి. ఆశీర్వచనం తీసుకోవడం అనేది ఒక కఠోర ధర్మం గనక. సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనస, ఆ పన్న శరణ్యుని హరిని
సన్నృతి చేయవే మనస ఆ పన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ పాపహారీ కృష్ణ మురారీ పాపహారీ కృష్ణ మురారీ సన్నృతి చేయవే మనస ఆ పన్న శరణ్యుని హరిని. మరులు గొల్లిపే చిరులు మేను మరులు గొల్లిపే చిరులు మేను నిలువబోవే మనస మరులు గొల్లిపే మేను నిలువబోవే మనస స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనస గోపవాలుని మురళీలోలుని గోపవాలుని మురళీలోలుని సన్నృతి చేయవే మనస ఆ పన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ పాపహారీ కృష్ణ మురారీ పాపహారీ కృష్ణ మురారీ సన్నృతి చేయవే మనస ఆదిదేవుని పాద సేవ ఆదిదేవుని భవపయోధికి నావాదిదేవుని పాదసేవ భవపయోధికి నావా పరమయోగులు చేరగగోరే పరమ పదవికి త్రోవ శేషశాయిని మోక్ష ప్రదాయిని శేషశాయిని మోక్ష ప్రదాయిని సన్నృతి చేయవే మనస ఆ పన్న శరణ్యుని హరిని. సన్నృతి చేయవే మనస చక్రధారీ కౌస్తుభహారీ పాపహారీ కృష్ణ మురారీ పాపహారీ కృష్ణ మురారీ సన్నృతి చేయవే మనస ఆ పన్న శరణ్యుని హరిని. సన్నృతి చేయవే మనస సన్నృతి చేయవే మనస.
మరెండవ వరసం కష్ట కదండి.
మంగళాచార్య పురోరమే
గోవింద పార్వతీ పతయే హర హర మహాదేవ. అమ్మా నమస్కారం చేస్తుంది వీడి పేరు అది ఏదో రకండి. ఇంద్రుడు లైన్ కదా, లైన్ 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 పట్టించండి. ఇంతమంది ఇంతమంది ఇంకొంచెం వెంటనే ఇలా బొమ్మ
Hare Rama Hare Rama 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 Hare Hare.